ఆత్మస్వరూపులైన మహాశైలర మీ అందరికీ నా హృదయపూర్వక
నమస్కారం. ఈ గీత సుమారు 5000 సంవత్సరాల కిందట భగవంతుడు వాసుదేవుడు అర్జునుడికి భారత యుద్ధంలో కురుక్షేత్రంలో చెప్పినటువంటి గ్రంథం. అంటే కృష్ణుడు కృష్ణుడిగా చెప్పలేదు. ఎలా చెప్పాడు కృష్ణుడు? భగవంతుడే చెప్పాడు. కృష్ణుడు కృష్ణుడిగా చెప్పలేదు, భగవంతుడే చెప్పాడు కాబట్టి భగవద్గీత అన్నారు. దీన్ని పుస్తకం చిన్నదే, 700 శ్లోకాలు, చిన్న పుస్తకమే, కానీ దీని కీర్తి చాలా గొప్పది. పేరు గొప్పది, పుస్తకం చిన్నది. బహుశా ప్రపంచంలో ఇంత కీర్తి పొందిన గ్రంథం ఇంకొకటి లేదేమో. సర్వసాధారణ భగవద్గీత పేరు తెలియని వాళ్ళు అంటూ ఉండరు. ఐన్స్టీన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, మహాత్మా గాంధీ గారు వీళ్ళు చెబుతూ ఉండేవారట, మీకు సంస్కృతం కనుక రాకపోతే కనీసం భగవద్గీత అర్థం చేసుకోవటానికైనా, భగవద్గీత చదువుకోవటానికైనా సంస్కృతం నేర్చుకోండి. మన జాతి పిత అయినటువంటి గాంధీజీ గారు ఎప్పుడూ గీతామాతను విడిచిపెట్టలేదు. జీవితం పొడుగునా గీతామాతను ఎంతో స్టడీ చేశారు. నాకు తల్లి చిన్నప్పుడే పోయింది. అయితే నాకు భగవద్గీత చదవటం వల్ల అలవాటు చేసుకున్నాను నేను. అంటే తల్లి లేని లోటు లేకుండా పోయింది. ఇంకా నాకు తల్లి భగవద్గీత అందులో ఎంతో జ్ఞానం ఉంది. మీకు వచ్చే ప్రాబ్లమ్స్కి, మీకు వచ్చే సమస్యలకి, ప్రతి సమస్యకి పరిష్కారం గీతలో ఉందని గాంధీజీ చెప్పారు. అనేక సమస్యలు అంటే మనం అందరం మనుషులు. ఏ సమస్య వచ్చినప్పటికీ పొలిటికల్ ప్రాబ్లం అవనండి, సోషల్ ప్రాబ్లం అవనండి, లేకపోతే ఎథిక్స్ కి సంబంధించిన అవనండి, ఏ సమస్య వచ్చినప్పటికీ మీ సందేహానికి తగినటువంటి సమాధానం ఈ భగవద్గీతలో 700 శ్లోకాల్లో ఏదో ఒక శ్లోకంలో తప్పనిసరిగా మీకు తెలిసి తీరుతుంది. నేను రాజకీయంగా ఎన్నో పోరాటాలు జరిపాను, ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాను. కానీ నాకు ఎప్పుడైనా క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు, ఎప్పుడైనా క్రైసిస్ లో నేను ఉన్నప్పుడు ఒకసారి భగవద్గీత ఓపెన్ చేసి ఆ పేజీని తిరగేస్తుంటే నన్ను సాటిస్ఫై చేసి, నాకు సంతోషం కలిగించి, నాకు ఉత్సాహాన్ని కలిగించేటువంటి శ్లోకం ఈ భగవద్గీతలో 700 శ్లోకాల్లో ఎక్కడో చోట శ్లోకం కనిపించింది అని చెప్పారు గాంధీజీ. మనకు జాతి పిత అయినటువంటి గాంధీజీ చెప్పింది, భగవద్గీతను చదవండి, నిరంతరం చదవండి, మీరు ప్రతి ఒక్కరు చదవండి, ప్రతి అందరూ చదవండి అని భగవద్గీత గురించి ఆయన పదే పదే చెప్పారు. రీడ్ గీత, ఆల్వేజ్ రీడ్, మోర్ రీడ్, మోర్ అండ్ మోర్ రీడ్. ఈ 5 అడుగుల శరీరము, 6 అడుగుల శరీరానికి మనం పరిమితమై ఉన్నాం. అంటే శరీరం మరణించినప్పుడు మనం మరణిస్తామని భయం మనకి. శరీరం పుట్టినప్పుడు పుట్టామనుకుంటున్నాం, శరీరం పెరిగినప్పుడు పెరుగుతుంది అనుకుంటున్నాం, శరీరం మరణించినప్పుడు మరణిస్తుంది అనుకుంటున్నాం. అంటే భయం వస్తుంది. అయితే దేవుడికి భయం ఉండదు. దేవుడికి భయం ఉంటే దేవుడు ఎలా అవుతాడు? మీకు భయం ఉంది, నాకు భయం ఉంది, ప్రైమ్ మినిస్టర్కి భయం ఉంటుంది, చీఫ్ మినిస్టర్కి భయం ఉంటుంది, అందరికీ భయం ఉంటుంది. దేవుడికి భయం ఉంటే దేవుడు ఎలా అవుతాడండి? దేవుడికి భయం ఉందనుకోండి, అది దేవుడు అవుతాడా? దేవుడు కానే కాదు. అంటే భయం అనే సమస్య లేనే లేదు. భయం అనే సమస్య లేదు. భయం ఎవరికి వస్తుంది? ఈ దేహాన్ని నేను, ఈ దేహాన్ని నేను అని అనుకునే వాళ్ళకి భయం. బాడీతో ఐడెంటిఫికేషన్, ఈ శరీరం మాత్రమే నేను అనుకుంటున్నాం, అంటే మన అందరికీ భయం ఇస్తుంది. మనం ముసలివాళ్ళు అయిపోతున్నాం, మనకు రోగాలు వస్తున్నాయి, మనం అందరం చనిపోతాం ఏదో రోజుని అని భయం వస్తుంది. ఇంకేదో శరీరానికే పరిమితమే. భయం అనేది జీవుడి యొక్క లక్షణం. భయం దేవుళ్ళో లేదు, భయం ఆత్మలో లేదు, భయం మనసులో ఉంది, భయం జీవుల్లో ఉంది. దేవుళ్ళో భయం లేదు కాబట్టి ఆయన దేవుడయ్యారు. దానికి భయం అనేది లేదు కాబట్టి ఆయన యుద్ధ భూమిలో చెప్పగలిగారు. మీకు ఎవరికైనా భయం వేస్తుంది అనుకోండి, అది జీవలక్ష్మి. ఒక ఇండస్ట్రియలిస్ట్ కి రావచ్చు, పొలిటీషియన్ కి రావచ్చు, ఒక అడ్వకేట్ కి రావచ్చు, ఒక ఫార్మర్ కి రావచ్చు, ఒక డాక్టర్ కి రావచ్చు. జీవలక్ష్మి భయం అనేది ప్రొఫెషన్ బట్టి ఉండదు, జీవలక్ష్మి. అంటే మన అందరం కూడా దేహవాదనం. దేహమే ఆత్మ, దేహమే నిజం. ఏమీ లేదు, దేహం తప్పితే ఏమి లేదు. దేవుడు లేదు, పరలోకాలు లేవు, పుణ్యం లేదు, పాపం లేదు, ఏమి లేదు. దేహం ఒకటే నిజం. కేవలం దేహం యొక్క అస్తిత్వానికి పరిమితమైన మనకి నిరంతరం భయంతో ఉండవలసింది. కవర్డ్స్ డై మెనీ టైమ్స్. షేక్స్పియర్ చెప్పాడు, తిరిగి వాళ్ళు రోజు చనిపోతూ ఉంటారు. కవర్డ్స్ డై మెనీ టైమ్స్. ఎవరైనా కష్టమైన మాట సత్యం అంటాం మనం. కానీ చిన్నప్పటి నుంచి చనిపోతున్నాం, రోజు ఎన్నిసార్లు చనిపోతున్నాం. కవర్డ్స్ డై మెనీ టైమ్స్. తిరిగి వాళ్ళు రోజు చనిపోతూ ఉంటారు. కానీ ధైర్యవంతుడు జీవితంలో ఒకేసారి మరణిస్తాడట. నిజంగా భయం అంటే తెలియని వాడు జీవితంలో ఒకేసారి మరణిస్తాడు, వీరికి వాళ్ళు రోజు మరణిస్తాను ఉంటారు. అంటే భగవద్గీతలో చెప్పాడు, క్షుద్రం హృదయ దౌర్బల్యం. నీ హృదయంలో ఉన్నటువంటి పిరికితనాన్ని ముందు తీసేసుకో. నీ హృదయంలో ఉన్నటువంటి భయాన్ని బయటకు తీసుకోకపోతే, నీ హృదయంలో ఉన్న పిరికితనాన్ని బయటకు తీసుకోకపోతే నీకు భగవద్గీత అర్థం కా. భారత యుద్ధం ఎప్పుడో జరిగిపోయింది మనం అనుకుంటున్నాం. 5000 సంవత్సరాల కింద జరిగిపోయింది భారత యుద్ధం అని అనుకుంటున్నాం. ఏది ఇప్పుడు జరుగుతానే ఉంది యుద్ధం? ఇప్పుడు జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? మన హృదయంలో జరుగుతుంది. తెలియకరాజు గారు చెప్పారు, మంచి 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 అని. ఆ మంచికి చెడుకి మధ్యన మన హృదయంలో జరుగుతున్న యుద్ధమే భారత యుద్ధం. మనకు మంచి ఆలోచనలు వస్తాయి, చెడ్డ ఆలోచనలు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? భీమవరం నుంచి వస్తున్నాయి, లేదా హైదరాబాద్ నుంచి వస్తున్నాయి? ఈ మంచి ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు మనలోంచి వస్తున్నాయి, మన హృదయంలోంచే వస్తున్నాయి. మంచి మన హృదయంలోంచి వస్తుంది, చెడ్డ మన హృదయంలోంచి వస్తుంది. ఆ రెండింటికి మధ్యన జరుగుతున్న పోరాటమే భారత యుద్ధం. అయితే ఇప్పుడు మీరు రోజు ఆదివారం సినిమాల్లో చూస్తున్నారు, బహుశా టీవీలో ప్రకటిస్తున్నారు, కాను వాళ్ళు మహాభారతం అంటున్నారు. ఏమండి మనం భారతం అనుకుంటున్నాం, టీవీలో చెప్పి దాన్ని ఏమంటున్నారు, మహాభారతం అంటున్నారు. మహాభారతం ఎంతకైందంటే భారతమే ఇది, కానీ భగవద్గీత అందులో పెట్టారు కాబట్టి మహాభారతం. ఈ భగవద్గీత యొక్క గౌరవం వల్ల, దీని యొక్క బరువు వల్ల భారతంలో ఉంది కాబట్టి అది మహాభారతం. నిజంగా కృష్ణుడు ఈ గీతను కనుక చెప్పకుండా ఆయన ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతే మనకు చాలా అన్యాయం చేసినట్టు అవును. ఈ భూమి ఎంతకాలం ఉంటుందో అంతకాలం కూడా చదవలసినటువంటి గ్రంథం ఇది. రామావతారంలో కూడా చేయనటువంటి ఉపకారం మన కృష్ణావతారంలో జరిగింది. ఏమిటి ఆ కృష్ణావతారంలో జరిగింది అంటే భగవద్గీత యొక్క ప్రవచనం. అంచేది ఈ భగవద్గీత గ్రంథాన్ని మీరు అందరూ చదివి అర్థం చేసుకుని అది మనం డైజెస్ట్ చేసుకుంటే తప్పనిసరిగా మోక్షం వస్తుంది. భగవద్గీత మోక్ష గ్రంథం. ఎదుటి వాళ్ళు మనల్ని ద్వేషిస్తే, ఎదుటి వాళ్ళు మనల్ని భయపెడితే, ఎదుటి వాళ్ళు మనల్ని పీడిస్తుంటే అప్పుడు మనం ఏమి చెయ్యాలనే దానికి ఇక్కడ కృష్ణుడు సమాధానం చెబుతూ, జితాత్మనః ప్రశాంతస్య, జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తదా మానవ మానవయోః. జితాత్మ ప్రశాంతస్య, నువ్వు నీ మనస్సును ఎప్పుడూ శాంతిగా ఉంచుకో. జితాత్మన, నీ మనస్సును జయించాలి అంటే ఇంద్రియాలను జయించాలి, మనస్సును జయించాలి. మనం అర్పణ అర్పణ అంటే ఏమిటనుకుంటామంటే ఏదో పళ్ళు దేవుడికి ఇస్తాం అంతే కదండి, పళ్ళు దేవుడికి ఇస్తాం లేదా మనకున్నటువంటి ఏ ఆఫర్ చేస్తూ ఉంటాం. కానీ సరెండర్ అంటే అది కాదు. సరెండర్ అంటే ఏంటి, మన అహంకారం ఇవ్వాలి. దేవుడేగా మన ఆఫరింగ్స్ పూర్తిగా తీసుకుంటా అంటే మన ఆఫరింగ్స్ తగ్గించేస్తాం. అది లైఫ్ బిజినెస్ కింద మారిపోయింది. అంటే బిజినెస్ గురించి మనకు బాగా తెలుసు, ట్రేడ్ గురించి మనకు బాగా తెలుసు. నువ్వు నాకు పండు ఇయ్యి, నాకు పుష్పాన్ని ఇయ్యి, నాకు తోయం నీళ్ళు ఇయ్యి అని దేవుడే మనల్ని అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు? ఇవన్నీ మనకి ఇవ్వటం అలవాటు చేసుకుంటే, దేవుడికి ఇవ్వటానికి అలవాటు చేసుకుంటే చివరిసారిగా ఫైనల్ గా నెమ్మదిగా చివరిసారిగా మన అహంకారాన్ని సరెండర్ చేయటం కోసం అని దేవుడే మనల్ని అడుగుతున్నాడు. మన ఎంతవరకు అహంకారాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతుంటే, ఎంతవరకు మన స్వార్థాన్ని పెంచుకుంటూ వెళితే ఏ ఫీల్డ్ అయినా సరే ఆ ఎక్స్టెంట్ వరకు మన హృదయంలో పతనం అవుతూ ఉంటాం, హృదయంలో పాడైపోతూ ఉంటాం. దేవుడు చెప్పేది ఏమిటంటే, ఎవడైతే మనస్సును జయిస్తున్నాడు, తన యొక్క అహంకారాన్ని ఎవడైతే జయించాడు, మనస్సు అన్నా అహంకారం అన్నా చిజ్జడ గ్రంథన్నా అజ్ఞానం అన్నా, ఇప్పుడు నేను నేను అంటున్నావు, అందరూ నేను నేను అంటున్నారు కదా, ఈ నేను కూడా అహంకారానికి సంబంధించింది. అంచేత ఈ నేనుని ఎవరైతే ఆఫర్ చేస్తున్నారో, దేవుడికి ఎవరైతే ఆఫర్ చేస్తున్నాడో, ఎవడైతే దేవుని పాదాల ముందు ఈ నేనుని పెట్టగలుగుతున్నాడో వాడికే దేవుడు అంటే ఏమిటో తెలుస్తుంది. తదా మానవ మానయోహు, నువ్వు ఎవరి వాళ్ళని ద్వేషించొద్దు. దేవుడు జీవుడికి ఏమని చెబుతున్నాడంటే, నువ్వు ఎవరి వాళ్ళని ద్వేషించొద్దు. ఎవరి వాళ్ళు నిన్ను ద్వేషిస్తే, ఎవరి వాళ్ళు నిన్ను అవమానం చేస్తే అప్పుడు కూడా నువ్వు తలకిందులైపోకుండా, ఇప్పుడు చూడండి ఎవరి వాళ్ళు ఏదైనా చిన్న మాట అంటే మన మనస్సు తలకిందులైపోతుంది. అప్పుడు వరకు మామూలుగా మన ఫేస్ బాగానే ఉంటుంది, ఎవరైనా మనల్ని క్రిటిసైజ్ చేసేవాడికి ఆమోదం పుచ్చుకుని ఫేస్ లాగా అయిపోతుంది. ఆమోదాలు ఇప్పుడు తగ్గించేశారు మళ్ళీ. నేను ఆమోదం పుచ్చుకున్నప్పుడు ఫేస్ ఎలా ఉంటుందో, ఎవరి వాళ్ళు ఎవరైనా క్రిటిసైజ్ చేసేవాడికి మన ఫేస్ ఎలా మారిపోతుంది. ఇంకేదంటే యాక్షన్ రియాక్షన్ ఇవన్నీ కలిపి మనకు క్యారెక్టర్ ఫారం అవుతుంది. యాక్షన్ బట్టి రియాక్షన్ బట్టి మన క్యారెక్టర్ ఫారం అవుతూ ఉంటుంది. బాగా ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, ఎదుటి వాళ్ళు మనల్ని ద్వేషించినప్పుడు, ఎదుటి వాళ్ళు మనల్ని అవమానించినప్పుడు, ఎదుటి వాళ్ళు మనల్ని తిరస్కారం చేసినప్పుడు అప్పుడు కూడా ఆత్మానుభవం విడిచిపెట్టకూడదు. నువ్వు నిన్ను గౌరవించినా నిన్ను గౌరవించకపోయినప్పటికీ నీ మైండ్ లో ఉన్నటువంటి ఈక్వాలిటీ అది పోకూడదు. అది పోయిందా? నువ్వు భక్తుడు కాదు. మీరు ఏ బట్ట కట్టుకుంటున్నారు? మీరు స్త్రీరా, లేదా మీరు పురుషులా, మీరు అమెరికన్సా, లేదా మీరు ఇండియన్సా, ఏమిటి అది కాదు ఇక్కడ సమస్య ఆలోచించింది. మీ మైండ్ ఎలాగుంది, మనస్సు ఎలాగుంది, మీ మనస్సును మీరు ఎంతవరకు బాగు చేసుకున్నారు. వాడు మనిషి అంటే కేవలం బాడీయే కాదు, మైండ్ ఇంటలెక్ట్ బాడీ దట్ ఈస్ ఈక్వల్ టు మ్యాన్, ఇవన్నీ కలిపితేనే మనిషి అవుతాడు. మరి రోజు మన శరీరానికి స్నానం చేస్తున్నాం ఎందుకు? దుమ్ము పోవటం కోసం. అయితే మనస్సుకు కూడా స్నానం చేయాలి. ఏమిటా మనస్సు స్నానం చేయటం? ఈ భగవద్గీతను స్టడీ చేయటం. ఈ భగవద్గీతను చదవటం వల్ల, మీరు చదివించటం వల్ల మన మనస్సులో ఉన్న మలినాలు ఉంటే ఆ మలినాలు నెమ్మదిగా బయటకు కొట్టుకుపోతాయి. ఎదుటి వాళ్ళు నేను అవమానం చేసినప్పుడు, ఎదుటి వాళ్ళు నేను ద్వేషించినప్పుడు, ఎదుటి వాళ్ళు నేను తిరస్కారం చేసినప్పుడు, ఎదుటి వాళ్ళు నేను గౌరవం చేసినప్పుడు నీ మైండ్ బ్యాలెన్స్ తప్పకుండా ఉండాలి. నువ్వు ఆత్మానుభవంలో ఉండాలి, నీ సహజ స్థితిలో ఉండాలి, నీ నార్మల్ స్టేట్ లో ఉండాలి, నీ న్యాచురల్ స్టేట్ లో ఉండాలి, నువ్వు ఆత్మస్థితిలో ఉండాలి. కానీ నువ్వు ఎవరైనా నిన్ను అగౌరవపరిస్తే, నువ్వు మనస్సు తలకిందైపోతే, నీకు దుఃఖం వస్తే, నీ లోపల నీకు తెలియకుండా గౌరవం మీద కోరుకున్నట్టు కోరికలు ఎవరైతే ఎక్కువగా ఉన్నాయో వాడే ఎక్కువ మనిషి దిగులుగా ఉంటాడు. నీకు ఏదైనా అవమానం వస్తే బాధపడితే నీకు తెలియకుండా నీకు గౌరవం మీద ఎక్కువ కోరిక ఉన్నట్టు. అందుచేత నీ సమస్థితిని నువ్వు పోగొట్టుకోకు. లోకాన్ని చూసి, లోకం యొక్క విమర్శలు చూసి నీ సమస్థితిని నువ్వు పోగొట్టుకోవద్దు. ప్రశాంతశ నువ్వు ప్రశాంతంగా ఉండు. నీ ప్రశాంత స్థితికి మటుకు బంధం తెచ్చుకోకు. పరమాత్మ సమాహిత, పరమాత్మ అందరిలో ఉన్నాడు, సమానంగా ఉన్నాడు. అందరిలోని సమానంగా ఉన్న ఆత్మానుభవంలోంచి కదలకు. ఎప్పుడు కథలకు నీకు గౌరవం వచ్చినా అగౌరవం వచ్చినా ఎదటి వాళ్ళు నిన్ను ద్వేషించినా ఎదటి వాళ్ళు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినప్పటికీ సమానంగానే ఉండు, ఈక్వాలిటీని అలవాటు చేసుకో. కానీ మన మనసులో హెచ్చు తగ్గులు ఎక్కువ ఉంటాయి, ఈ హెచ్చు తగ్గులను తొలగించుకుని మనస్సులో ఎవడైతే సమదృష్టి కలిగి ఉన్నాడో వాడే యోగి. భక్తి యోగం చెప్పారు, జ్ఞాన యోగం చెప్పారు, ధ్యాన యోగం చెప్పారు, కర్మయోగం చెప్పారు. ఇవన్నీ యోగాల లక్ష్యం ఒకటే. ఇవన్నీ వేరుగా మనకు కనిపిస్తున్నాయి, కానీ అన్ని యోగాల లక్ష్యం ఒకటే. ఏమిటి? నీ హృదయంలో ఉన్న నిజాన్ని తెలుసుకో. ఒక చిన్న సీక్రెట్ చెబుతాను, మీరు ఎవరికి రివీల్ చేయకండి, ఎవరికి చెప్పకండి. ఏంటంటే ఎన్ని పుస్తకాలు మనం చదివినప్పటికీ, వేదాలు చదివినప్పటికీ, లేదా ఉపనిషత్తులు చదివినప్పటికీ, బైబిల్ చదివినప్పటికీ, భగవద్గీత చదివినప్పటికీ, ఎన్ని మీరు చదవండి, ఎన్ని స్టడీ చేయండి, ఎన్ని స్టడీ చేసినా సరే, ఎన్ని మీరు చదివినా సరే, ఎన్ని మీరు పరిశీలించినా సరే, ఒక రహస్యం ఉంది ఇక్కడ. ఏమిటంటే మన హృదయంలో ఉంటుంది ట్రూత్, మన హృదయంలో ఉంటుంది సత్యం, మన హృదయంలో ఉంటుంది ఆ పరమాత్మ, మన హృదయంలో ఉంటుంది ఆ లైట్. మనం తెలుసుకునే వరకు మన ఇంద్రియాలను జయించలేము, మనస్సును జయించలేము. మనం ఏదైతే నేను అందరి హృదయాల్లో ఆత్మగా ఉన్నానని చెబుతున్నాడో భగవంతుడు, ఆ ఆత్మానుభవం మనకు వచ్చే వరకు మన ఇంద్రియాలను జయించినట్టుగా మనకు అనిపిస్తుంది, కానీ జయించలేము. మనస్సును జయించినట్టుగా మనకు అనిపిస్తుంది, కానీ జయించలేము. మన హృదయంలో ఉంటుంది ఆత్మ మనకు అనుభవంలోకి వచ్చే వరకు, మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేసే వరకు, అది మన చేతికి వచ్చే వరకు. మొన్న నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు చిన్న మాటల సందర్భంలో కెవికే రాజు గారు అన్నారు, క్యారెక్టర్ చాలా ముఖ్యం అని. రైటే, ఇప్పుడు మీ ప్రాపర్టీ ఏముందంటే ఎవరైనా ఏం చెబుతారు, మాకు బ్యాంకులు ఎంత డబ్బు ఉందండి, లేకపోతే మాకు ల్యాండెడ్ ప్రాపర్టీ ఎంత ఉంది, లేకపోతే మాకు ఇది మాకు ఇంత ఆదాయం వస్తుంది గారు అని చెబుతారు. కానీ ఎవరు కూడా ప్రాపర్టీలో మీరు క్యారెక్టర్ చేర్చడం లేదు. కానీ క్యారెక్టర్ కంటే మించినటువంటి ఆస్తులు, అన్నిటికంటే మించిన అసెట్ గ్రేటెస్ట్ అసెట్. ఏంటంటే మన దేహం కూడా శ్మశానంలో బర్న్ అయిపోతుంది, మన ఇంద్రియాలన్నీ కూడా బర్న్ అయిపోతాయి, కానీ మన క్యారెక్టర్ మటుకు అది బర్న్ అవ్వు. మన రూపాయలు పరలోకంలో చెల్లవు, స్వర్గలోకంలో ఇదో 100 రూపాయలు తెచ్చుకున్నానంటే అక్కడ చెల్లవు. ఈ ప్రాపర్టీ ఇక్కడ బర్న్ అయిపోతుంది. మనం చివరి కనీసం గుండు చూదు కూడా పట్టుకెళ్ళాం. ఏది బర్న్ అవ్వకుండా శ్మశానంలో ఏది బర్న్ అవ్వకుండా ఉంటుంది? ఒకటి, అది క్యారెక్టర్. దాన్ని ఎవరు కాల్చలేదు. మన దేహగతమైనటువంటి జీవితం శ్మశానంతో ముగిసిపోతుంది, కానీ మన శీలానికి సంబంధించినటువంటి జీవితం, మన క్యారెక్టర్కి సంబంధించినటువంటి జీవితం శ్మశానంతో ముగియదు, జన్మ జన్మలకి మనకు కూడా వస్తూ ఉంటుంది. క్యారెక్టర్ మటుకే మన జీవితానికి దారి చూపిస్తుంది, శీలం మటుకే మన ఆత్మను తెలుసుకోవడానికి దారి చూపిస్తుంది. సర్వసాధారణంగా వాతావరణం యొక్క మార్పులు కూడా మన బ్రెయిన్ మీద పనిచేస్తాయి, మన మైండ్ మీద పనిచేస్తాయి. బాగా చదివినప్పుడు ఒక రకంగా ఉంటాం, సమ్మర్లో ఒక రకంగా ఉంటాం. ఈ వాతావరణ మార్పులు కూడా నీ యొక్క మనస్సు మీద పనిచేసినప్పటికీ నీ ఆత్మానుభవంలో మటుకు తేడా రాదు. ఇది ప్రాక్టికల్ సైన్స్, కృష్ణుడు చెప్పినంతా కూడా సైన్సే. అంచేది మీరు టెస్ట్ చేసుకోండి, మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. మీకు సుఖం వచ్చినప్పుడు మీ మనస్సు ఎలా ఉంది, లేకపోతే దుఃఖం వచ్చినప్పుడు మీ మనస్సు ఎలా ఉంది, రెండో వచ్చినప్పుడు మీ మనస్సు సమానంగా ఉందా లేదా, సుఖం వచ్చినప్పుడు మీకు పొంగిపోతుందా, లేదా దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోతుందా మనస్సు, అలా జరుగుతుంది. మీకు ఆత్మానుభవం లేనట్టే. అంటే కృష్ణుడు చెప్పినటువంటి గొప్పతనం ఏంటంటే, నువ్వు ఏదైతే స్టడీ చేస్తున్నావో నీకు డే టు డే లైఫ్ లో నువ్వు అనుభవించుకోవాలి. అంటే కేవలం ఎంతో జ్ఞానం ఉన్నప్పటికీ ఆ జ్ఞానం సరిపోదు, అది నీ ఆచరణలోకి రావాలి. నీ డే టు డే లైఫ్ లో దైనందిన జీవితంలో అది నువ్వు అర్థం చేసుకుని నువ్వు ఆచరిస్తే నీ లోపల నీకు ఉన్నటువంటి అమృత స్థితి, ఆత్మస్థితి నీకు అందుతున్నాను. ఇది కృష్ణుడు చెప్పినటువంటి టెక్నిక్. అది జీవితం పొడుగున చదవలసినటువంటి గ్రంథం ఈ భగవద్గీత. అనుదినము పారాయణం చేసినటువంటి గ్రంథం. మన ఇండియాలో ఎక్కువ పూజలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, శ్రవణానికి ఇంపార్టెన్స్ తప్పు మననానికి ఇంపార్టెన్స్. మన హిందువులు ఎక్కువ పూజకి ఇంపార్టెన్స్ ఇస్తారు, కానీ సబ్జెక్ట్ ఎక్కువ మంది వినరు, దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయరు, దాని మననం చేయరు. అంటే విని అర్థం చేసుకుంటే అది మన హృదయంలో దిగుతుంది, దాని ఎస్సెన్స్. కేవలం పూజ చేశాం అంటే సరిపోదు. చేతులతోటేమో పూజ చేస్తాం, నోటితోటేమో జపం చేస్తాం, మనసుతోటి ధ్యానం చేస్తాం. ఇది చేతితోటి కంటే చేసిన దానికంటే, నోటితోటి చేసేదానికంటే మనస్సుతోటి చేసేది చాలా ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. అంటే మనస్సు చాలా ప్రధానం, మనస్సు సెంటర్. మీరు బంధానికి వెళ్ళినా మనస్సే, నరకానికి వెళ్ళినా మనస్సే కారణం, స్వర్గానికి వెళ్ళినా మనస్సే కారణం, మీరు పాడైపోయినా మనస్సే కారణం, లేకపోతే మీరు మోక్షాన్ని సంపాదించినా మనస్సే కారణం. అంటే ఏది బాగు చేసుకోవాలి, మనస్సు బాగు చేసుకోవాలి. అంతేగా మనం అవతార పురుషుని అర్చన చేసినా, లేదా అనేక మత గ్రంథాలు చదివినప్పటికీ, ఏదో పుణ్యాలు చేసినప్పటికీ, దానాలు చేసినప్పటికీ, ధర్మాలు చేసినప్పటికీ, ఇవన్నిటివల్ల ప్రయోజనం ఏమిటంటే మన మనస్సును బాగు చేసుకోవడానికి, మనం దాన్ని శాంతి చేసుకోవడానికి. అదే చాలా ముఖ్యం. పూర్వానికి ఇప్పటికీ టెక్నాలజీ ఎంతో పెరిగిపోయింది, కార్లు వచ్చినాయి, రైళ్లు వచ్చినాయి, విమానాలు వచ్చినాయి, కానీ ఎవరిని అడిగినా కంప్లైంట్ ఏంటంటే మనసులో శాంతి లేదు. డబ్బు ఉన్న వాళ్ళకి పీస్ ఉందంటే డబ్బు ఉన్న వాళ్ళు మాకు పీస్ లేదు అంటున్నారు, డబ్బు లేని వాళ్ళు మాకు పీస్ లేదు అంటున్నారు. అయితే ఏమిటి, మరి బజార్లోకి తెచ్చేసుకోవచ్చు కదా. మన కుర్చీలు బజార్లో తెచ్చుకుంటున్నాం, ఇటుకలు బజార్లో తెచ్చుకుంటున్నాం, సిమెంట్ బజార్లో తెచ్చుకుంటున్నాం, మరి శాంతి కూడా మీరు బజార్లో తెచ్చేసుకోండి. కానీ మనం అన్ని నేర్చుకున్నాం, ఇల్లు లేకపోతే ఇల్లు కట్టుకుంటున్నాం, కుర్చీలు లేకపోతే కుర్చీలు చేయించుకుంటున్నాం, బట్టలు లేకపోతే బట్టలు కొనుక్కుంటున్నాం. ఇంకా మనకు ఒకటే చేత కాలేదు, మనస్సును శాంతిగా ఎలా ఉంచుకోవాలి చేత కాలేదు. మనకి చేత కాని పని అది ఉంటే మనలో పీస్ లేనప్పుడు దేశంలో పీస్ ఏమిటండి? నేను పీస్ఫుల్గా ఉండలేను, దేశంలో పీస్ ఎలా వస్తుంది? మనిషి పీస్గా లేనప్పుడు వరల్డ్లో పీస్ ఎక్కడ వస్తుంది? మానవుడికి శాంతి లేనప్పుడు ప్రపంచంలో శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ హృదయంలో ఎంతవరకు పీస్ ఉంది? చీఫ్ మినిస్టర్ హృదయంలో ఎంతవరకు పీస్ ఉంది? లేదా కామన్ మ్యాన్ హృదయంలో ఎంతవరకు పీస్ ఉంది? నీలో శాంతి లేనప్పుడు నువ్వు సమాజానికి శాంతి ఏమి ఇస్తావు? నీలో లేనిది నువ్వు సమాజానికి ఇవ్వలేదే, నీలో లేనిది నువ్వు సమాజానికి ఇవ్వలేవు. ఎంతవరకు నువ్వు సమాజాన్ని రిఫార్మ్ చేయాలనుకుంటున్నావో ఆ ఎక్స్టెంట్ వరకు నువ్వు రిఫార్మ్ కావాలి. నేను ఉపన్యాసాలు చెప్పొచ్చు, లేకపోతే రచనలు చేయొచ్చు, కానీ నా మనస్సులో లేనిది మటుకి, నా మనస్సులో లేని ప్యూరిటీ నేను సమాజానికి ఇవ్వలేను. నా క్యారెక్టర్లో లేని ఎస్సెన్స్ నేను సమాజానికి ఇవ్వలేను. నాలో ఉన్నది నేను సమాజానికి ఇవ్వగలను, నాలో లేనిది నేను సమాజానికి ఇవ్వలేను. అందుచేత నేను ఏదైతే నేను బాగు చేయాలనుకుంటున్నానో అది నేను ముందు బాగుపడాలి. నేను బాగుపడకుండా నేను సమాజాన్ని బాగు చేయటం అంటే అది సాధ్యం కాదు. అసలు భక్తి 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 అంటే అర్థం ఏంటండి? భక్తి వల్ల శక్తి రావాలి. భక్తి వల్ల ఏమొస్తుందండి? ఈశ్వర శక్తి వస్తుంది. భక్తి అంటే చాలా మంది కాలక్షేపం అనుకుంటున్నారు, కాదు. డివోషన్ వల్ల ఏమొస్తుందంటే ఎనర్జీ. డెడికేటెడ్ వాడికి, డివోటెడ్ వాడికి ఏమొస్తుందంటే ఎనర్జీ వస్తుంది. మెంటల్ ఎనర్జీ, ఫిజికల్ ఎనర్జీ, శారీరకమైన శక్తి, మానసికమైన శక్తి తీసుకొచ్చేది డివోషన్. అంటే దౌర్బల్యం తీసుకొచ్చేది భక్తి కాదు, బలహీనత తీసుకొచ్చేది భక్తి కాదు. మీకు బలాన్ని తీసుకొచ్చేది భక్తి, మీకు శక్తిని తీసుకొచ్చేది భక్తి, ఈశ్వరానుగ్రహాన్ని తీసుకొచ్చేది భక్తి, అంతేకాదు మోక్షాన్ని తీసుకొచ్చేది భక్తి. కొంతమంది అంటారా మీకు ఇంత చిన్న వయసు నుంచి భక్తి ఎందుకని, అంటే అది పనికిరాని వస్తువు అని. కానీ చిన్న వయసు నుంచి ప్రాక్టీస్ చేయడానికి, ఓల్డ్ ఏజ్ వచ్చింది అలా ప్రాక్టీస్ చేస్తే వస్తుందండి. భక్తి అనేది మన దైనందిన జీవితంలో ఉపయోగపడేది, మన మనస్సును బాగు చేసేది భక్తి, మన హృదయాన్ని బాగు చేసేది భక్తి, మనకి శక్తిని ఇచ్చేది భక్తి. మామూలు శక్తి కాదు, భౌతికమైనటువంటి శక్తి కాదు, పరమాత్మకు సంబంధించిన శక్తి, ఈశ్వర శక్తిని ఇచ్చేది భక్తి. అదే కాదు, భక్తి వల్ల మోక్షం కూడా వస్తుంది. ధర్మ అర్థ కామ మోక్షాలు ఇవన్నీ కూడా మనకు పురుషార్థాల్లో మీరు చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకుని ఉంటారు. ఇవన్నీ ధర్మ అర్థ కామ ఇవన్నీ టెంపర్. నిజమైన పురుషార్థం ఒకటే, నిజమైన గోల్ ఒకటే, నిజమైన డెస్టినేషన్ ఒకటే. అదేమిటి మోక్షం? అది ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది, ఇప్పుడే ఉంది, నీ హృదయంలోనే ఉంది. ఎవడైతే దాన్ని తెలుసుకోగలుగుతున్నాడో, ఆ మోక్షాన్ని ఎవడైతే అనుభవంలోకి తెచ్చుకోగలుగుతున్నాడో వాడే ముక్తుడు అవుతాడు. జీవన్ ముక్తుడు అంటే నువ్వు శరీరంలో ఉండగా ఎక్కడ ఉండగా నువ్వు ముక్తిని పొందాలి, వాడే జీవన ముక్తుడు. అంటే ముక్తి స్థితి ఎక్కడుంది? నీ హృదయంలోనే ఉంది, అది ఇప్పుడే ఉంది, అది అనుభవించు. అంటే నీలో ఉన్నటువంటి దుర్గుణాలని, నీలో ఉన్న దురలవాట్ల్ని, నీలో ఉన్న దురభ్యాసాలని తొలగిస్తే ముక్తి అక్కడే ఉంది. ఇక పుస్తకం ఉంది, ఈ పుస్తకాన్ని నేను మీకు అడ్డుగా పెట్టుకున్నాను. మీరు అక్కడ కూర్చున్నారు, నేను ఇక్కడ కూర్చున్నాను, కానీ ఇది అడ్డుగా ఉంటే మీరు కనపడరు, కానీ మీరు లేరా, మీరు ఉన్నారు. అదేవిధంగా మోక్షం నా హృదయంలో ఉండి అది నేను తెలుసుకోలేకపోతున్నాను. దానికి కారణం ఏంటి? నాలో ఉన్న దురభ్యాసం. నా దురభ్యాసాలు ఎంతవరకు డీపెన్ అయిపోయినాయి అంటే అసలు మోక్షం అనేది లేదు, ఆత్మ అనేది లేదు, దేవుడు అనేవాడే లేడని అంటున్నాను. రిపీటెడ్ హ్యాబిటే వాసన కింద మారుతుంది, టెండెన్సీ కింద మారుతుంది. ఇంకా నాకున్న దుర్గుణాలు దేవుడు లేడనిపిస్తాను, నాకున్న దురభ్యాసాలు దేవుడు లేడనిపిస్తాను. దీని కారణం ఏంటి? నేను ఎంతో ఎన్నో జన్మల నుంచి బ్యాడ్ హ్యాబిట్స్ కి అలవాటు పట్టు ఉండటం వల్ల అసలు నిజాన్ని నేను అంగీకరించలేకపోతున్నాను, నిజాన్ని నేను చూడలేదు లేకపోతున్నాను. కనీసం ఇప్పుడు నిజాన్ని చూడలేకపోతే వదిలేయండి, నిజాన్ని అనుభవించలేకపోతే వదిలేయండి. నిజాన్ని గౌరవించడం కూడా ఖ్యాతిని పొందలేదు. నిజం నాకు తెలియదు, కొన్ని వదిలేయండి, ఆ శక్తి నాకు ఎనర్జీ లేదు. ఎవడో నిజం తెలుసుకున్నాడు, ఆ నిజాన్ని తెలుసుకున్న వాడిని గౌరవించడం నాకు పెట్టుబడి కూడా అక్కర్లేదు, నేను క్యాపిటల్ పెట్టక్కర్లేదు. ఎవడో సత్యాన్ని తెలుసుకుంటే, నిజాన్ని తెలుసుకుంటే, ఎవరైనా జ్ఞానం అయితే వాడిని చూసి గౌరవించడం నాకేం అభ్యంతరం ఉండక్కర్లేదు. అంటే ఇప్పుడు సమాజం ఏ స్టేజ్ లో ఉందంటే వాడి జ్ఞానం కాలక్కర్లేదు, జ్ఞానాన్ని చూసి గౌరవించే శక్తి కూడా కోల్పోయింది. ప్రతి మనిషి జ్ఞానం అవ్వలేకపోవచ్చు, కానీ జ్ఞానాన్ని చూసి గౌరవించే శక్తి కూడా సమాజం కోల్పోయింది. అటువంటి స్థితిలో ఉంది. అంటే ఏదైతే మనం గౌరవిస్తున్నామో, ఏదైతే స్మరిస్తున్నామో, ఏదైతే తలపెట్టుకుంటున్నామో అదే మనం అవుతాం. భగవంతుడు చెప్పాడు, ఎవడైతే జ్ఞానం వాడిని గౌరవించి వాడి దగ్గర నీకు తెలియని విషయాలు తెలుసుకుని నువ్వు అర్థం చేసుకుని అదేవిధంగా నువ్వు కూడా బాగుపడని భగవంతుడు చెప్పాడు. అంటే పైగా ఇంకోటి చెప్పాడు, జ్ఞాని అంటే ఎవరో కాదు, జ్ఞాని నా స్వరూపాన్ని పొందుతాడు, జ్ఞాని నేను సమానమే అని కూడా అనేక సార్లు భగవద్గీతలో పదే పదే చెప్పాడు. ఇక్కడ ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, సముద్రంలో అనేక నీళ్లు వచ్చి పడతా ఉంటాయి, వర్షపు నీరు వస్తుంది, నదులెళ్ళి కలుస్తూ ఉంటాయి, అనేక నదులెళ్ళి సముద్రంలో కలుస్తూ ఉంటే ఆ సముద్రం మటుకి ఏం వికారం చెందటం నిర్వికారంగా ఉంటుందట. చూడండి, అనేక నదులెళ్ళి సముద్రంలో కలిసినప్పటికీ అది ఏం నిర్వికారంగా ఉంటుందట, ఏం వికారం పొందదట. పూర్ణ గట్టు దాటి వచ్చేస్తుందండి. ఏమంటే ఆ గట్టి దాటి వచ్చేస్తే మనం ఇక్కడ కూర్చోం, అసలు సముద్రం గట్టి దాటి వచ్చేస్తే ఇక్కడ కూర్చుంటామని కాపారంలో మనం, అది గట్టి దాటి రాదు. ఎన్నో నదులు కలుస్తున్నాయి, అలా ప్రశాంతంగా ఉంటుంది, దాని ధర్మాన్ని తప్పటం లేదు, అదేం పొంగు రావటం లేదు, దానికి నిర్వికారంగా ఉంటుంది, గట్టి దాటి అది రావటం లేదు. అదేవిధంగా అంటే జ్ఞానికి ప్రారంధవశాత్తు వాడు ప్రధానమంత్రి అవ్వచ్చు, లేకపోతే లేదా మామూలు ఫార్మర్ అవ్వచ్చు. వాడి దేహ ప్రారంధాన్ని బట్టి వాడు ఏ కృషిలో ఉన్నప్పటికీ, జ్ఞానికి ఎన్ని భోగాలు వచ్చి మీద పడుతున్నప్పటికీ, జ్ఞానికి ఎన్ని ఐశ్వర్యాలు వచ్చి మీద పడుతున్నప్పటికీ, వాడు వికారం పొందడు, వాడే జ్ఞాని. సముద్రం ఏ విధంగా అయితే గంభీరంగా ఉంటుందో, జ్ఞాని యొక్క దేహంలో కూడా మంచి రావచ్చు, చెడ్డ రావచ్చు ఆ దేహ ప్రారంధాన్ని బట్టి. ఈ మంచి చెడ్డ అనేది మీ దేహానికే పరిమితం, మనస్సుకే పరిమితం. మానసిక పరిధి ఈ దేహ పరిధి దాటినప్పుడు మంచి చెడు ఆత్మలు లేవు. అదే విధంగా సముద్రం ఎంత గంభీరంగా ఉందో ఆత్మను తెలుసుకున్నవాడు కూడా అంత గంభీరంగా ఉంటాడు. దేహ భవిష్యత్తు వాడు ఏదైనా ప్రైమ్ మినిస్టర్ అవుతాడు అనుకోండి, జ్ఞాని నేను ప్రైమ్ మినిస్టర్ అయిపోయాను, లేదంటే నేను రిచ్ మ్యాన్ అయిపోయాను అని వాడికి వికారం పొందుట. మనకి ఏదైనా కొంచెం ఒక ఎకరం ఉన్న వాళ్ళు 2 ఎకరాలు కొనుక్కుంటే ఎంత గర్వం వచ్చేస్తుంది మనకి, అది అజ్ఞాన లక్షణం అని చెబుతాడు. ఒక ఎకరం ఉన్నవాడు 2 ఎకరాలు కొనుక్కున్నాడు అనుకోండి, వాడికి ఏమొస్తుంది అంటేనే గర్వం వస్తుంది, సంతోషం వస్తుంది, అది అజ్ఞాన లక్షణం. అందుచేత నీకు సంపదలు వచ్చినప్పటికీ, నీ దేహ ప్రారంభంలో ఉండి నీకు ఏదైనా అధికారం వచ్చినప్పటికీ, లేదా నీకు పెద్ద పెద్ద చదువు వచ్చినప్పటికీ, నీకు ఎన్నో డిగ్రీలు వచ్చినప్పటికీ, భౌతికమైనటువంటి ఎన్ని వచ్చినప్పటికీ, నదులెళ్ళి సముద్రంలో పడినప్పటికీ సముద్రం ఏ విధంగా అయితే నిర్వికారంగా ఉంటుందో అదేవిధంగా జ్ఞాని కూడా నిర్వికారంగానే ఉంటాడు. అంటే ఎంతమంది వాడిని గౌరవించినప్పటికీ వాళ్ళు వికారం రాదు, వాళ్ళు చెప్పల చిత్తం రాదు ఎవరికి, జ్ఞానికి. అందుచేత ఇక్కడ కృష్ణుడు ఏమని చెబుతున్నాడంటే సముద్రం ఏ విధంగా అయితే గంభీరంగా ఉంటుందో అదే విధంగా కష్టం రావచ్చు, సుఖం రావచ్చు, నువ్వు మటు గంభీరంగా ఉండాలి. జ్ఞానికేమి కోరిక ఉండదు, అనుకోకుండా కోరిక నెరవేరిపోతూ ఉంటాయి. వాళ్ళు కోరరు, కోరిక కోరరు, వాళ్ళు అనుకోరు, కానీ కోరికలు వచ్చి వాళ్ళు మీద పడుతూ ఉంటాయి, వాళ్ళకి అన్ని నెరవేరిపోతూ ఉంటాయి, అతని మటుకు వికారం పొందదు. అంచేదే ఎవరికి శాంతి వస్తుంది, నా కామ కాని కోరికలు కోరని వాళ్ళకి శాంతి వస్తుంది. అది కోరికలు కోరని వాడి కోరికలు నెరవేరవా, నెరవేరుతాయి. ఇది మీరు అర్థం చేసుకోవాలి. డిజైర్ డస్ నాట్ గివ్ యూ స్ట్రెంగ్త్. నేను ఇంత ఇండస్ట్రియలిస్ట్ అయిపోతాను కేవీకి రాజు గారు ఊహించారా, అది ఎన్టీ రామారావు సినిమాల్లో యాక్ట్ చేసేవారు, ఆయన చీఫ్ మినిస్టర్, నేను చీఫ్ మినిస్టర్ అవుతాను మొట్టమొదటి ఊహించాడా, అంటే నేను ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అయిపోను నాకు డిజైర్ వస్తుంది, నేను చీఫ్ మినిస్టర్ అయిపోతాను, లేదా నేను పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అవ్వాలి డిజైర్ వచ్చేస్తుంది నాకు, నేను ఇండస్ట్రియలిస్ట్ అయిపోతానా అంటే డిజైర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ డిజైర్ ను బట్టి నీకు స్ట్రెంగ్త్ రాదు, డిజైర్ ను బట్టి నువ్వు డిజర్వ్ కావు. నీ దేహ ప్రారంధాన్ని బట్టి ఈ లోకంలోకి, ఈ భూమి మీదకి నీ దేహం ఎందుకు వచ్చిందో ఆ పని నీ ద్వారా జరగవలసింది, జరుగుతాం. మధ్య నువ్వు అహంకారం పెట్టుకుంటావంటి, నువ్వు అహంకారం పెట్టుకోకు. నీ దేహం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చిందో ఈ బాడీ ద్వారా ఆ పని జరుగుతూ ఉంటుంది, అలా జరగని. అంతేగాని ఇదంతా నేను చేస్తున్నాను, దీనికంత కర్తను నేను, నా కోరిక వల్ల ఇదంతా జరుగుతుందని ఇదంతా అనుకోకు. అయితే నీ కోరిక వల్ల అన్ని జరుగుతాంటే నీ కోరికలు అన్ని నెరవేరుతున్నాయండి. నీలో ఎవరికి ప్రైమ్ మినిస్టర్ అవ్వాలన్నా అయిపోతారా, నీ కోరిక ఉంది కదా, మరి కోరుకుంటే అయిపోతున్నారా, అయిపోవటం లేదు. ఏం చేత, దానికి ఎంత లోపల ఎంత అర్హత ఉండాలి, ఎంత యోగ్యత ఉండాలి, ఆ ఈశ్వరు యొక్క కరుణ ఉండాలి, ఇన్ని ఉంటేనే కానీ జరగదు. అదే విధంగా నీకు కోరికలు ఉండొచ్చు, కోరికలు లేకపోవచ్చు, కోరుకుంటే పని జరుగుతుంది, కోరిక లేకపోతే పని జరగదని మీరు అనుకోవద్దు అంటున్నాడు ఇక్కడ కృష్ణుడు చెప్పే సీక్రెట్. అది మనం ఏమనుకుంటాం, కోరిక లేకపోతే పని అవ్వదేమని అనుకుంటాం, కోరిక లేకపోయినా పని అవుతుంది ఎప్పుడు నీ ఒంటి మీద ఉన్నప్పుడు. అంటే నీ నిమిత్త మాత్రంగా ఉండు, గీత పొడిగినా చెప్పింది అది, నీ నిమిత్త మాత్రంగా ఉండు, నీ ద్వారా జరగవలసింది జరుగుతుంది, నీ ద్వారా యుద్ధం జరగవలసి ఉంది తప్పనిసరిగా జరిగి తీరుతుంది. ఏమని యుద్ధానికి రమ్మని కృష్ణుడు అర్జునుడిని పిలిచాడా, అర్జునుడు కృష్ణుడిని పిలిచాడా? అంటే యుద్ధానికి రమ్మని అసలు అర్జునుడు కృష్ణుడిని పిలిచాడా, కృష్ణుడు అర్జునుడిని పిలిచాడా? కృష్ణుడు పిలవలేదు, అర్జునుడే కృష్ణుడి ఇంటికి వెళ్ళి తీసుకొచ్చాడు యుద్ధానికి సహాయం చేయమని. ఏమండి కేవలం యుద్ధ భూమిలోకి వచ్చాక ఏమన్నాడు, నేను చేయనన్నాడు, మా బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, వీళ్ళందరినీ చంపేయాలి, ఎలా కుదురుతుంది, నేను చేయనన్నాడు. ఏమండి అప్పుడు కృష్ణుడు గొప్ప సీక్రెట్ చెప్పాడు, ఇది మీరు గుండెలో దాచుకో, ఈ విషయం మీకు అర్థమైతే మీకు దుఃఖం పుట్టదు, కానీ మీరందరూ కోరుకునే దుఃఖం ఉండకూడదని కేవీకి రాజు గారు చెప్పనివ్వండి, డైరెక్టర్ గారు చెప్పనివ్వండి, లేకపోతే ఇంకో ప్లేటర్ గారు చెప్పనివ్వండి, నేను చెప్పనివ్వండి, కృష్ణుడు చెప్పనివ్వండి, రాముడు చెప్పనివ్వండి, ఎవరు చెప్పినా దుఃఖం ఉండకూడదని. ఎవరికి దుఃఖం ఇష్టం ఉండదు, కమ్యూనిస్టులకి దుఃఖం అంటే ఇష్టం ఉండదు, దేవుడు లేడని చెప్పిన సోషలిస్టులకి ఇష్టం ఉండదు దుఃఖం ఉంటుంది, కమ్యూనిస్టులకి ఇష్టం ఉండదు, కాంగ్రెస్ వారికి ఇష్టం ఉండదు, ఏ పార్టీ వారికి ఇష్టం ఉండదు, దేవుడు లేడని వచ్చాం అది వేరే విషయం. దుఃఖం మటుకు నాకు ధ్యానం, దుఃఖం మీకు ఎవరికైనా కావాలండి, నాకు వద్దు మాకు. కాబట్టి దుఃఖం లేని స్థితి రావాలంటే ఆ దుఃఖం లేని స్థితి మనం పొందాలి, అదే మోక్షం. దుఃఖం లేని స్థితిని మనిషి పొందాలి, అదే మోక్షం. భగవంతుడు ఏం చెబుతున్నాడంటే అర్జున, నువ్వు ఏమంటున్నావు యుద్ధం చేయనంటున్నావు, ఏమంటున్నావు యుద్ధం చేయనంటున్నావు, నువ్వు యుద్ధం చెయ్యనంటున్నా చేస్తానన్నా నీ శరీరం ద్వారా, నీ శరీరం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చిందో అది జరగవలసింది, జరిగే తీరుతుంది. మరి మల్లిశెట్టి గారు సినిమాలు తీస్తున్నారు మెడ్రాసు, సినిమా తయారైపోయింది, పాలకొల్లు రత్న టాకీస్కి వచ్చింది, పాలకొల్లు రత్న టాకీస్ ప్రొపరేటర్ గారికి అందులో సీన్ మార్చాలంది, మార్చగలరండి మల్లిశెట్టి గారు, మార్చలేదు. అదేవిధంగా మన దేహం తయారైనప్పుడే మన దేహం ద్వారా ఏ పని జరగాలి, ఏ పని జరగకూడదు అనేటువంటి నిర్ణయం అయిపోయే మనం తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాం, ఆ పని అలా జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ కృష్ణుడు చెప్పి నువ్వు యుద్ధం చేసి తీరాలి, నీ శరీరం ద్వారా జరగవలసిన పని అది, నీ శరీరం ద్వారా నువ్వు యుద్ధం చేస్తావు, నీకు ఇష్టం ఉన్నా చేస్తావు, ఇష్టం లేకపోయినా చేస్తావు. చాలా మంది అంటారు చూడండి, ఆ పని నాకు ఇష్టం లేదండి కానీ చేయవలసి వచ్చిందంట. ఆ పని నాకు ఇష్టం లేదండి చేయటం కానీ చేయవలసి వచ్చిందండి, నా ప్రారంభం అండి అంటే అంటారు చూడండి. కొంతమంది కృష్ణుడు చెప్పింది అది, నీకు ఇష్టం లేకపోయినా నువ్వు యుద్ధం చేస్తారా? ఇష్టం ఉన్నా చెయ్యాలి, ఇష్టం లేకపోయినా నువ్వు చెయ్యాలి. అందుచేత నువ్వేం చేయాలి ఇప్పుడు? పని ఎలాగా తప్పదు కాబట్టి ఆ చేసే పని ఇష్టంతో చెయ్యి. ఇష్టంతో చేస్తే కష్టం ఉండదు, దుఃఖం ఉండదు, నీ పని పూర్తి అయిపోతుంది, పైగా గౌరవం వస్తుంది అన్నట్టు. ఇది మీరు అర్థమవుతానండి, నువ్వు చేసే పని ఎలాగా తప్పదు. అంటే చేసే పని ఇష్టంతో చెయ్యి, ఇష్టంతో చేస్తే నీకు దుఃఖం రాదు. చేసే పని ఇష్టం లేకుండా చేసినప్పుడు దుఃఖం వస్తుంది, ఇష్టంతో చేస్తే దుఃఖం ఉండదు, కష్టం ఉండదు. అంటే చేసే పని నువ్వు ఇష్టంతో చెయ్యి, ఇష్టంతో చేస్తే నీకు కష్టం రాదు, అంటే నీకు పని పూర్తి అవుతుంది. ఇదంతా నిమిత్త మాత్రం లేనని ఉండు. చేయవలసిన పని అంతా నేనే చేస్తున్నానంటే ఆత్మే చేస్తుంది, జరగవలసిన పని అంతా ఆత్మే చేస్తుంది. విద్యలో కానీ, ధనంలో కానీ, ఒక టెక్నాలజీలో కానీ, లేదా పొలిటికల్ పవర్ లో కానీ ఉన్నత స్థితిలోకి వచ్చినప్పటికీ ఆ లోపల ఉన్న అతనికి ఉన్నటువంటి ఆత్మ యొక్క ప్రేరణ ద్వారానే అతనికి ఆ శక్తి వస్తాయి. ఇప్పుడు చూడండి, మనకే శక్తి ఉందనుకోండి, మనకి అక్కర్లేని తలంపులన్నీ వస్తూ ఉంటాయి. ఈ తలంపులు అంటే మనకి ఇష్టం లేదు అనుకుంటాం, వచ్చే ఆ తలంపులే కూర్చుంటాయి. అప్పుడు నీ స్వాతంత్రం ఎక్కడికి వెళ్ళింది, నీ ఫ్రీడమ్ ఎక్కడికి వెళ్ళింది మీరు చెప్పండి. అంటే ఇప్పుడు కృష్ణుడు చెప్పేది ఏమిటంటే, నువ్వు సముద్రంలో ఉండు, ఈ స్థిత ప్రజ్ఞ లక్షణాలు ఇక్కడ చెప్పాడు. అయితే ఈ లక్షణాలు నీకు ఉన్నాయా? ఉంటే సరే సరే, ఏమంటారు అది మీకు అందరికీ. అది వాళ్ళు లేకపోతే సంపాదించుకోండి, అది ఇక్కడ కృష్ణుడు చెప్పేది. మీరు అందరూ ధనవంతులు అవ్వండి, ధనం ఉంటే సరే సరే, ధనం లేకపోతే ఎరం చేసుకోండి. ఈ గొప్ప గుణాలన్నీ కృష్ణుడు చెబుతున్నాడు, మీకు ఉంటే సరే సరే, ఒకవేళ లేవనుకోండి ఈ గుణాలన్నీ మీరు సంపాదించుకోండి. ఒక గుణం తర్వాత ఒక గుణం, ఒక గుణం తర్వాత ఒక గుణం, ఈ గుణాలను మీరు ఎరేంజ్ చేసుకోండి, మీరు సంపాదించుకోండి. సంపాదించుకుని మీరు అభివృద్ధిలోకి రావాల్సిందిగా భగవంతుడు ఇక్కడ పదే పదే చెబుతున్నాడు. దేవుడు ఇక్కడ జీవుడికి చేసిన బోధే భగవద్గీత. నాకు అశాంతి వస్తుంది, అశాంతి వస్తాం. ఎవరికి వస్తుంది అశాంతి? ఏమంటే ఎవరికి వస్తాను చెప్పండి. నాకు పీస్ లేదంటాం. నాకంటే ఎవరికి లేదు? నాకంటే ఎవరికి లేదు? మైండ్కి లేదు. అంటే నేనంటే మైండే కదా, మైండ్ మైండ్ ఇంటేనే డిస్టర్బెన్స్. మనస్సులో కనుక నిజంగా శాంతి ఉంటే ఆత్మను తెలుసుకోమని భగవంతుడు చెప్పే చెప్పడు. ఆత్మను తెలుసుకుంటే మీకు శాంతి వస్తుంది, ఆత్మను తెలుసుకుంటే మీకు మోక్షం వస్తుంది, ఆత్మను తెలుసుకుంటే మీరు దేవుణ్ణి తెలుసుకుంటారు. ఏమండి, అధికారంలోకి వస్తే మీకు శాంతి వస్తుందని చెప్పటం లేదు. మీరు బాగా ధనవంతులైతే మీకు శాంతి వస్తుందని భగవంతుడు చెప్పటం లేదు. లేదా మీరు గొప్ప గొప్ప హోదాలు సంపాదిస్తే మీరు శాంతి వస్తుందని చెప్పటం లేదు. ఏది తెలుసుకుంటే మీకు శాంతి వస్తుంది? ఆత్మను తెలుసుకుంటే శాంతి. మనం నేను నేను అంటున్నాం, ఇక్కడ అందరూ నేను నేను అంటున్నాం, కానీ నేనెవడం మనకు తెలియదు. అన్నీ తెలుసు, ఊళ్ళో గొడవలు తెలుసు, దేశంలో గొడవలు తెలుసు, ఇంటర్నేషనల్ గొడవలు కూడా మనకు అన్నీ తెలుసు, కానీ ఒకటే మనకు తెలియదు, ఈ నేనెవడం మనకు తెలియదు. నేను నేను అంటున్నాం, కానీ నేను గురించి మనకు ఏమైనా తెలుసా? నేను ఆలోచించండి. మీ గురించి మీరు ఎందుకు ఆలోచించుకోరు? ఎన్నో విషయాల గురించి ఆలోచిస్తున్నారు, ఆలోచించేవాడి గురించి ఎందుకు ఆలోచించుకోరు? అంటే అశాంతి ఎవరికి వస్తుంది? నాకు వస్తుంది. నేనంటే ఎవరు? మనస్సు. అంటే మనోపరిధిలో ఉన్నంత కాలం మీరు ఏ జన్మలోకి వెళ్ళిన మీకు అశాంతి వస్తుంది. సోదర మహాశైలరా, మైండ్ మీన్స్ డిస్టర్బెన్స్. నువ్వు మనసు పరిధిలో ఉన్నంత కాలం, తలంపుల యొక్క పరిధిలో ఉన్నంత కాలం ఏదో అశాంతి నీకు వస్తుంది. ఒక ప్రాబ్లంను పరిష్కారం చేస్తే ఇంకో ప్రాబ్లం వస్తుంది, ఒక ప్రాబ్లం పరిష్కారం చేస్తే ఇంకో ప్రాబ్లం వస్తుంది. ఇదంతా ఎందులో ఉంది? మైండ్లో. అంటే నువ్వు మైండ్లో ఉన్నంత కాలం నీకు అశాంతి తప్పదు, దుఃఖం తప్పదు, పునర్జన్మ తప్పదు, స్వర్గం తప్పదు, నరకం తప్పదు, ఏమి తప్పవు. ఎప్పుడు? మనస్సు యొక్క వలయంలో ఉన్నంత కాలం, అహంకారం యొక్క పరిధిలో ఉన్నంత కాలం, మనస్సు యొక్క పరిధిలో ఉన్నంత కాలం, ఈ చిజ్జడ గ్రంథిలో ఉన్నంత కాలం, ఈ జడంలో ఉన్నంత కాలం దుఃఖము అశాంతి వస్తూనే ఉంటాయి. ఎప్పుడు ఆగిపోతుంది మీకున్న దుఃఖం? ఆత్మను తెలుసుకుంటే ఆగిపోతుంది. ఎవరు చెబుతున్నారు? నేను చెప్పటం లేదు, భగవంతుడు వాసుదేవ స్వామి చెబుతున్నాడు. నీలో నేను ఉన్నాను. ఎలా ఉన్నాను? ఆత్మగా ఉన్నాను. దాన్ని తెలుసుకో. నీకు ఇంకా అశాంతి లేదు, నరకం లేదు, బాధ లేదు, బాధ్యతలు లేవు, ఏమీ లేవు. అది తెలుసుకున్నావు. ఆత్మను తెలుసుకున్నాక నీకు బాధ్యతలు లేవు. అది తెలుసుకునే వరకు మటుకు నువ్వు రెస్పాన్సిబిలిటీని విడిచిపెట్టి నువ్వు ఎస్కేప్ అవ్వు. సోదర మహాశైలరా, భగవంతుడు మరీ మరీ చెప్పేది ఏమిటంటే, ఆయన అడ్రస్ ఎక్కడ ఉందండి? వైకుంఠంలో ఉన్నాడని, కైలాసంలో ఉన్నాడని మనం అనుకుంటాం. ఇంకా మనకు బాహ్య దృష్టి. శంకరాచార్య వారు మాట చెప్పారు, కాశీ అంటే చాలా ఇష్టం ఆచార్య వారికి. ఆయన ఒకసారి పర్యటన చేస్తూ కాశీ వెళ్ళారు. కాశీ విశ్వేశ్వరుడి దగ్గరికి వెళ్ళి, నేను పొరపాటు చేశాను, నన్ను క్షమించన్నాడు శంకరాచార్య వారు. దేవుడు అంతటా ఉన్నాడు, దేవుడు లేని చోటంటూ లేదు, కానీ కాశీలోనే దేవుడు ఉన్నాడని నీ దగ్గరికి వచ్చి నేను నమస్కారం చేసుకుంటున్నాను, ఈ తప్పు నన్ను క్షమించమన్నాడు. ఒకసారి రామతీర్థ గారు, ఆయన పాపం లెక్కలంటే ఇష్టం, ఓ లెక్క చేస్తున్నాడట, ఆయనకి సమాధానం రావటం లేదట, ఇంటి కప్పు మీద కూర్చుని లెక్కకు సమాధానం వచ్చే వరకు ఇంటి కప్పు దిగనని ఇంటి కప్పు మీద కూర్చున్నాడు. ఎవరు? స్వామి రామతీర్థ పేరు మీద ఉంటారు. అంటే పొత్తుదల ఓ కుంటి మనిషి అన్నట, ఏమి రామతీర్థ రామతీర్థ, దేవుడు అంతటా ఉన్నాడని నువ్వు చెబుతున్నావు, ఒక్కసారి ఇంటి నుంచి కింద కొడుకున్నా అండి, అంటే కాళ్ళు ఇరుగుతాయి. రామతీర్థం ఏమన్నట్టండి అంటే, దేవుడు అంతటా ఉన్నాడని నువ్వు చెబుతున్నావు కాదు, ఒక్కసారి కింద కొడుకన్నాడు అంటే వీడు కాళ్ళు ఇరిగితే చూద్దాం అని. అప్పుడు రామతీర్థ అన్నట, దేవుడు అంతటా ఉన్నాడని నేను చెబుతున్నాను, దేవుడు లేని చోట నువ్వు చూపించి ఇరుగుతా అన్నట.
దేవుడు లేని చోటు నువ్వు చూపించాలి కదా, నువ్వు చూపిస్తే నేను ఉరుగుతాను. దేవుడు అంతటా ఉన్నాడు, దేవుడు లేని చోటు ఉంటుంది. మన సర్వసాధారణంగా ఏమనుకుంటాడు, ఓ దేహాన్ని నేను అనుకుంటాను, ఓ దేహాన్ని కీలిక రాజు గారు అనుకుంటాను, ఓ దేహాన్ని ప్లేటర్ గారు అనుకుంటాను, ఇంకో దేహాన్ని దేవుడు అనుకుంటాను. ఇది మనం చేసి అంతే కృష్ణుడు ఏమని చెబుతున్నాడంటే, హృదయంలో ఉండే సత్యం దాన్ని తెలుసుకో, దాన్ని తెలుసుకుంటే నీ విడుదలవుతావు. దేని నుంచి విడుదలవుతావు? నీ దుఃఖాల నుంచి విడుదలవుతావు, నీ ఇంద్రియాల నుంచి విడుదలవుతావు. తిరిగి జన్మలోకి వెళ్ళవలసిన పని లేదు. అంతటా ఉన్న వస్తువు నీ హృదయంలో ఉంది, అంతటా ఉన్న వస్తువు వేరు, నీ హృదయంలో ఉన్న వస్తువు వేరు కాదు. ముందు నీ హృదయంలో ఉన్న నన్ను తెలుసుకుంటే అంతటా ఉన్న నేను తెలుస్తాను. దేవుడు అంతటా ఉన్నాడు, ఆ దేవుడే నీ హృదయంలో కూడా ఉన్నాడు. అంటే నీ హృదయంలో ఉన్న దేవుడు ఎవడో నీకు ముందు తెలిస్తే అంతటా ఉన్నవాడు తెలుస్తాడు. నువ్వు నీ హృదయంలో ఉన్నటువంటి ఆత్మను తెలుసుకునే వరకు నీ ఇంద్రియాలు నిన్ను బాధించడం మానవు, నీ మనస్సు నిన్ను బాధించడం మానవు, నీ తలంపులు నిన్ను బాధించడం మానవు. నువ్వు పూర్వ జన్మలో చేసినటువంటి చెడ్డ కర్మ, మంచి కర్మ, ఈ కర్మ సిద్ధాంతం నిన్ను విడిచిపెట్టదు. ఎప్పుడు వరకు నిన్ను విడిచిపెట్టదు? నీ హృదయంలో నన్ను తెలుసుకునేవారు. మీరు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, ఎత్తుకు ఎత్తు అనిపించవలసిందే. కానీ ఎప్పటివరకు అనిపించాలి? నీ హృదయంలో ఉన్నటువంటి ఆత్మని నువ్వు అర్థం చేసుకునే వరకు, దాన్ని తెలుసుకునే వరకు. ఆత్మను తెలుసుకోవటం అంటే ఏమిటి? ఆత్మ అపటం. ఒక ఆవిడ మామూలుగా వీధిలోకి వచ్చి సూది వెతుక్కుంటానట. ఏ అమ్మ వెతుక్కుంటున్నా ఇక్కడ అంటే, నేను సూది కోసం వెతుక్కుంటున్నానంటే, మరి సూది ఎక్కడ పోగొట్టుకున్నావు అంటే, ఇంటికాడ పోగొట్టుకున్నాను అంట. మరి ఇక్కడ చూస్తున్నావు అంటే, నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ వెతుకుతున్నాను అంట. ఇంటికాడ సూది ఏమో ఇంటికాడ పోయిందటండి. ఆవిడ అక్కడ ఉండట్టున్న టైంకి అక్కడ వెతుకుతానట. ఆవిడ కూర్చుంది కూడా అక్కడ వచ్చుతానట. మనం లోకంలో ఉన్నాం ఇప్పుడు నిజంగా, కానీ లోకంలో వెతికితే దేవుడు దొరకదు. నుంచి లోకంలో లేడు కాబట్టి. ఎక్కడున్నాడు దేవుడు? నీ హృదయంలో ఉన్నాడు. ఆయన అడ్రస్ ఇచ్చాడు దేవుడు, అందరి హృదయాల్లో నేను ఆత్మగా ఉన్నాను. ఆయన అడ్రస్ ఇచ్చాడు, ఆయన అడ్రస్ పట్టుకుని మనమే. అందుకే రమణ మహర్షి గారిని ఎవరైనా మీరు చాలా పైకి వచ్చారండి, చాలా అభివృద్ధిలోకి వచ్చారు, చాలా పైకి వెళ్ళిపోయారు. రమణ మహర్షి గారిని ఎవరైనా అడిగితే ఎవరైనా వారికి, నేను పైకి వెళ్ళలేదు లోపలికి వెళ్ళాను అని. దేవుడు ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. ఆ వస్తువును తెలుసుకునే వరకు ఎవరిని దుఃఖం విడిచిపెట్టదు. తాత్కాలికంగా మీకు సంతోషంగా ఉండొచ్చు, ఈ సంతోషం ఆగదు, పడిపోతుంది. ఇంకా జీవించున్నంత కాలం ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, మీ మైండ్ లో డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది, మరి సంతోషం పోతుంది. మైండ్ కు మూలమైనటువంటి ఆత్మను తెలుసుకునే వరకు, దేవుణ్ణి తెలుసుకునే వరకు ఈ స్ట్రగుల్ తప్పదు. జ్ఞానం ఎక్కడుంది? మీ హృదయంలో. అంటే భగవంతుడు ఏమని చెబుతున్నాడంటే, అందరి హృదయాల్లో నేను ఉన్నానని చెప్పాడు. కానీ మనం ఎక్కడ వెతుకుతున్నాం? పుస్తకాల్లో వెతుకుతున్నాం. ఆత్మను ఎక్కడ వెతుకుతున్నాం? వేదాల్లో వెతుకుతున్నాం, ఉపనిషత్తుల్లో వెతుకుతున్నాం, భగవద్గీతలో వెతుకుతున్నాం, ఇంకా ద్వైతుల్లో వెతుకుతున్నాం, మరి రామేశ్వరంలో కాశీలో వెతుకుతున్నాం. కానీ దేవుడు ఏమని చెప్పాడు? మీ హృదయంలో ఉన్నాను. దేవుడు చెప్పింది హృదయంలో ఉన్నానని చెబుతున్నాడు. వెతికి ఎక్కడ వెతుకుతున్నాం? పుణ్యక్షేత్రాల్లో వెతుకుతున్నాం, పుస్తకాల్లో వెతుకుతున్నాం, ఇంకా ఎక్కడో ప్రకృతిలో వెతుకుతున్నాం. అంచేత దేవుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ వెతికి దేవుడు దొరుకుతాడు, అక్కడ వ్యక్తం అవుతాడు. అంచేత ఈ కోరికలు కోరితే నీకు శాంతి లేదు. నువ్వు కోరికలు విడిచిపెడితే నీ దేహం ద్వారా జరగవలసింది జరుగుతుంది. నువ్వు కోరిక కోరనంత మాత్రం చేత నీ పని పూర్తవుదని నువ్వు భయపడక్కర్లేదు. పని పూర్తవుతుంది, కోరికకి పనికి సంబంధం లేదు. కోరిక లేకపోయినప్పటికీ నీ శరీరం ద్వారా జరగవలసిన పని జరుగుతుంది. నీ కోరిక ఫుల్ఫిల్ అవుతాయి, అందులో సందేహం లేదు. ఆ ప్రత్యేక నువ్వు కోరవలసిన అవసరం లేదు. కోరిక విడిచిపెట్టు, కోరిక వల్ల దుఃఖం వస్తుందని చెబుతున్నాడు. మనం అనుకున్న పనుల కంటే అనుకోకుండా అయిన మంచి పనులు ఎక్కువ స్వీట్ గా ఉంటాయి, అవి నేచురల్ గా ఉంటాయి, ఆర్టిఫిషియల్ గా ఉండవు. విహాయ కామాన్య సర్వాన్ పుమాక్షరతి నిస్పృహ నిర్మోమో నిరహంకార సహ శాంతి మదిగచ్చతి. ఇక్కడ శాంతి ఎవరికి వస్తుందో చెబుతున్నాడు. మాకు శాంతి లేదు, మాకు శాంతి లేదు అని అందరూ అంటున్నారు. కానీ శాంతి ఎవరికి వస్తుంది అని ఇక్కడ భగవంతుడు వివరంగా చెబుతున్నాడు. మీరు ఏ దేశస్థులు ఏ మతస్థులు అనేది ప్రధానం కాదు. ఎవడైతే తనకు ఉన్నటువంటి కోరికలను విడిచిపెట్టగలుగుతున్నాడో, ఏ పురుషుడైతే అంటే ఏ జీవుడైతే తన హృదయంలో ఉన్నటువంటి వాంఛల్ని ఎవడైతే విడిచిపెట్టగలుగుతున్నాడో, ఎవరికైతే తన జీవితం పట్ల స్పృహ లేదో, ఎవరైతే తన గురించే తన ఆలోచించుకోడు, ఎవరైతే తన దేహానికి తన అస్తిత్వాన్ని పరిమితం చేసుకోడు, తన జీవితం పట్ల తన దేహం పట్ల ఎవరైతే స్పృహ లేకుండా ఉంటాడో, భాగవతంలో ఒక మాట ఉంది, నీకు కనుక ఆత్మ తెలిస్తే, నీకు కనుక జ్ఞానం కలిగితే, సారా తాగిన వాడికి ఒంటి మీద బట్టం ఉందో లేదో తెలియదట. అదేవిధంగా నీ కనుక ఆత్మ జ్ఞానం కలిగితే, ఆత్మస్థితి కనుక నీకు దొరికితే, నీకే కనుక నిజమైన జ్ఞానం కలిగితే, నీకు దేహం ఉందో కూడా నీకు తెలియదు. లోకాన్ని కంటే వేరుగా చూడు. ఎడపే మనిషి నీకంటే వేరుగా చూస్తున్నావు కాబట్టి వాడిని నీకు ద్వేషించాలనిపిస్తాను. నువ్వు ఎప్పుడైనా ద్వేషించుకున్నావా? ద్వేషించుకో. నువ్వు ఎప్పుడు ద్వేషించుకో? నువ్వే ఆత్మగా లోకం అంతా కనిపిస్తావు. అప్పుడు ద్వేషించే సమస్య లేదు. అందుచేత భగవంతుడు చెప్పింది ఏమిటంటే, ఎవడైతే సమస్తమైనటువంటి కోరికలను ఎవడైతే విడిచిపెడుతున్నాడో, తన స్వార్థం పట్ల, తన ఇంద్రియాల పట్ల, తన యొక్క మమకారం పట్ల, తన అహంకారం పట్ల ఎవడైతే స్పృహ లేకుండా ఉంటున్నాడో, ఎవడైతే ఆడంబరం లేకుండా నిరాడంబరంగా ఎవడైతే జీవిస్తున్నాడో, అంటే నిరాడంబరంగా జీవిస్తూ ఎవడైతే ఉన్నతంగా ఆలోచించగలుగుతున్నాడో, దైనందిన జీవితంలో నిర్మలంగా ఎవడైతే ఉండగలుగుతున్నాడో, నిర్మోమో నిరహంకార, ఒకటి నేను నాది, నేను నాది, ఈ నేను అనేది అహంకారం, నాది అనేది మమకారం.
భగవంతుడు సమత్వం ఉన్నవాడికి భగవంతుడు తెలుస్తాడని గీతలో చెప్పాడు. మమత్వం ఉన్నవాడికి సమత్వం రాదు. సమత్వం లేనివాడు యోగి కాలేడు, జ్ఞాని కాలేడు. అందుకే సమత్వ దృష్టి చాలా ముఖ్యం.
భగవంతుడు చెప్పేది ఏంటంటే అహంకారం అంటే నేను, మమకారం అంటే నాది.
ఈ మమకారం అహంకారం నేను చెప్పి ఎవరికీ శాంతి రాదు.
శాంతి లేదు, శాంతి లేదని మీరు అనుకోవద్దు, అది రాదు.
ఎంతకాలం మీకు రాదు?
అహంకారం ఉన్నని చెప్పు
రాదు,
మమకారం ఉన్నని చెప్పు
రాదు.
అహంకారం అంటే నేను, మమకారం అంటే నాది. అంటే నేను నాది, నేను నాది ఉన్నంత కాలం మనకి ఈ శాంతి రాదు.
భగవాన్ ఏం చెప్పారంటే ఒక సందర్భంలో,
ఈ నేనుని తీసుకెళ్లి ఈశ్వరుడికి ఇవ్వడానికి మనం ఇష్టపడటం లేదు, నేనుతో ఈశ్వరుని మింగుదామని చూస్తున్నాం. దేవుని ప్రార్థించి ఈ నేనుని దేవుడికి ఇవ్వడానికి ప్రార్థించడం లేదు. ఈ నేను పోకూడదు, దేవుని మింగాలి. నేను ఎప్పుడూ ఉండాలి, ఈ లోకంలో ఎప్పుడు ఉండాలి, దేవుడు ఎప్పుడు ఉండాలి, నేను అడుగుతూ ఉండాలి, దేవుడు ఇస్తూ ఉండాలి, నేను అనుభవిస్తూ ఉండాలి, ఈ ప్రపంచంలో నేను శాశ్వతంగా ఉండాలి. ఇదే భక్తి అని ఇంతే కదా ధ్యానం ఉందండి.
నేను అడిగే కోరికలు ఇవ్వటం కోసం దేవుడు ఉండాలి. నా కోరికలు నెరవేర్చకపోతే వెంకటేశ్వరం అని మార్చేసి అయ్యప్ప స్వామికి ట్రాన్స్ఫర్ చేసేస్తాను.
దేవుడు మార్చేస్తాను కానీ అహంకారాన్ని మార్చుకో.
ఈ పార్టీ నుండి ఈ నేనుకు పదవు రాదనుకోండి, ఆ పార్టీ వదిలేసి ఇంకో పార్టీలో వెళ్ళిపోతాను.
ఈ నేను మటుకు విడిచిపెట్టను. ఓరి పొల్లయ్యా, నేను విడిచిపెట్టకూడదు, నీ శాంతి ఎక్కడి నుంచి వస్తున్నాను అన్నాడు భగవంతుడు.
నువ్వు పార్టీలు మారుస్తావా, బట్టలు మారుస్తావా, దేవుళ్ళు మారుస్తావా, దేశాలను మారుస్తావా, లోకాలను మారుస్తావా, నీకు శాంతి రాదు. ఈ నేనుని మార్చేయి, ఈ నేనుని తీసేయి, అప్పుడు నీకు శాంతి, అప్పుడు నీకు పరమార్థం, అప్పుడు నీకు పురుషార్థం, అప్పుడు నీకు మోక్షం.
అంతేకాదు, ఈ నేనుతోటి నువ్వు దేవుణ్ణి మింగుదామని చూస్తున్నావు.
ఒక దేవుడు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఆ నేనునిచ్చే నాకని చెబితే మీరు మళ్ళీ దేవుణ్ణి ముట్టుకుంటారని? మీరు
ఆ నేనెవ్వరు, ఆ నేను లేకుండా ఉండలేను.
దాని పూజలు ఈ నేను కోసం చేస్తున్నాం, యాత్రలు ఈ నేను కోసం చేస్తున్నాం, జపాలు ఈ నేను కోసం చేస్తున్నాం, ఇతర లోకాలు కూడా ఈ నేను కోసమే చేస్తున్నాం. అనేక మంది దేవుళ్ళు సృష్టిస్తున్నాం ఈ నేను కోసం. అంటే ఈ నేనే మూలం. అంటే నేనుంటే దేవుడు ఉన్నాడు, నేనుంటే లోకం ఉంది, నేనుంటే సమాజం ఉంది, నేనుంటే స్త్రీ పురుష భేదం ఉంది, నేనున్నంత కాలం మంచి చెడు భేదం ఉంది. ఈ ద్వైత బుద్ధి, ఈ ద్వంద్వ బుద్ధి, ఈ ప్రకృతి బుద్ధి, ఈ నేనున్నంత కాలం ఉంటుంది. ఈ నేను నుంచి విడుదల కాని వాడికి శాంతి లేదు, మోక్షం లేదు అంట నేను చెప్పటం లేదు, భగవంతుడు వాసుదేవ స్వామి చెబుతున్నాడు.
సోదర మహాశైలరా, మీరు పొద్దున్నే లేవగానే ముందు కాఫీ జ్ఞాపకం రాదు,
కానీ ఆఫీసు జ్ఞాపకం రాదు, ముందు నేను, నేను పుల్లమ్మని, నేను కలెక్టర్ని, నేను డాక్టర్ని, ముందు నేను, ముందు నేను వచ్చి కూర్చుంటుంది అక్కడ. ఈ దెయ్యం ముందు నేననే దెయ్యం వచ్చి పట్టుకుంటున్న పొద్దున్నే లేవగానే ముందు నేను వచ్చి పట్టుకుంటుంది. అప్పుడు నేనుని సాటిస్ఫై చేయడం కోసం అని యాక్టివిటీలు అవుతుంది. ఈ నేను సంతృప్తి పరచడం కోసం కార్యరంగంలోకి దిగుతాం. ఈ నేనుకు అనుకూలంగా ఉన్న వాళ్ళందరూ మనకి స్నేహితులు, ఈ నేనుకు అనుకూలం లేని వాళ్ళందరూ కూడా మీరు. అంచేత ఇప్పుడు మనం అందరం ఏమనుకుంటున్నాం, అత్తలోంచి కోడలు ఇడిపోతే శాంతి రాదు, కోడల్లోంచి అత్త ఇడిపోతే శాంతి రాదు, మరి ఇప్పుడు వస్తుంది శాంతి నేనులోంచి ఇడిపోతే. ఇప్పుడు ఏర్పాటు కాపడం నేనులోంచి పెట్టాలి. అంటే ఉమ్మడి కుటుంబంలోంచి విడిపోయినట్టు మాత్రం చేస్తే పీస్ వచ్చేది. అంటే ఈ అహంకారంలోంచి, అజ్ఞానంలోంచి, ఇగ్నోరెన్స్ లోంచి ఎవడైతే విడిపోతున్నాడో వాడికే మటుకే శాంతి వస్తుంది. ఓ అర్జున, నిర్మమః, మమకారం లేకుండా ఉండు, నిరహంకార అహంకారం లేకుండా ఉండు. అంటే మిమ్మల్ని అందరూ అంటాలే సుమండి, మీరందరూ విడిచిపెట్టుకుని అటువంటి పొరపాటు పని ఎవరు చేయకండి. అహంకారం విడిచిపెట్టమని మీతో చెప్పడం లేదు, మమకారం విడిచిపెట్టమని మీతో చెప్పడం లేదు. కానీ ఎవరైతే మోక్షం కోరుతున్నారు, ఎవరైతే శాంతి కోరుతున్నారు, ఎవరైతే స్థితప్రజ్ఞ అవ్వాలనుకుంటున్నాడు, ఎవరైతే జ్ఞానం అవ్వాలనుకుంటున్నాడు, మీరు మమకారం విడిచిపెట్టేశారనుకోండి, అహంకారం విడిచిపెట్టేశారనుకోండి, నాకు మోక్షం వద్దు, నాకు శాంతి వద్దు, నాకు వైకుంఠం వద్దు అని మీరు అన్నప్పటికీ వరించి 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 వచ్చి మీ శిరస్సు మీద పడుతున్నప్పుడు మోక్షం. అహంకారాన్ని విడిచిపెట్టాలనుకోండి, నాకు మోక్షం కావాలంటారనుకోండి, మోక్షం రాదు. మీరు కోరినా రాదు, మీరు డిజర్వ్ అయితే మటుకి మోక్షం దానంతరం వచ్చి మీ అడ్రస్ ఏదో తెలుసుకుని మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని వరిస్తుంది. ఏది మోక్షం? అటువంటి స్థితిని మీరు పొందాలి అని భగవంతుడు పదే పదే చెబుతున్నాడు. ఏషా బ్రాహ్మీ స్థితి హి పార్థ, ఇది బ్రహ్మస్వరూపం యొక్క స్థితి. ఈ బ్రహ్మస్వరూపం నీలోనే ఉంది, నేను నేనని హృదయంలో ఉంటుంది. ఆ పరమాత్మ, ఆ చైతన్యం మన కోసం ఎదురు చూస్తాం. కాబట్టి మన మనసు ఎప్పుడైనా అంతర్ముఖం అయితే లోపల గుంజుకుందాం అని, కానీ మన మనస్సు అంతర్ముఖం వచ్చిందాడు ఈశ్వరుడి చేతికి దొరకనిస్తాం మనం. మనకు చాలా వ్యవహారాలు ఉన్నాయి. పీసీ లేనప్పుడు మిగిలిది యాజిటేషన్స్. ఏషా బ్రాహ్మీ స్థితి, ఎవడైతే ఈ బ్రహ్మస్వరూప స్థితిని ఎవడైతే పొందాడో, ఈ చైతన్యం ఎవడికైతే, ఎవడి చేతికైతే అందిందు. ఏమండి ఇప్పుడు అందిందండి ఎవరికైనా? దానికోసం తంటాలు పడుతున్నాం. కృష్ణుడు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీకు అందకపోతే కనీసం మరణించే రోజునైనప్పటికీ అందుతుంది అని అడుగుతున్నాడు. ఇప్పుడు బ్రాహ్మీ స్థితిని పొందటం మంచిదే, కానీ ఇప్పుడు మీరు పొందలేకపోతే మీ మరణం వచ్చే రోజుకైనా ఈ బ్రాహ్మీ స్థితిని మీరు పొందగలరు. ఈ బ్రాహ్మీ స్థితి ఎంత నిజం అంటే, ఇప్పుడు మనకి కూర్చొని మాట్లాడుకుంటున్నాం, ఇది నిజం అబద్ధం, ఇంతకంటే నిజం
రాత్రి మన కళ్ళు వస్తుంటాయి, అది చిన్న కళ, ఇది పెద్ద కళ. ఏది? ఇది మన కాపారంలో కూర్చోటం, మన వ్యవహారం చేసుకోవటం, మాట్లాడుకోవటం, నడవటం, ఈ జీవితం పొదిగినటువంటి పెద్ద కళ. ఎంత స్వప్నే, బ్రాహ్మీ స్థితి మటుకి స్వప్నం కాదు. ఈ బ్రాహ్మీ స్థితి నిజం, అదే పరమార్థం, అదే యథార్థం. ఆ బ్రాహ్మీ స్థితిని నువ్వు పొందే వరకు నీకు మోహం పుడతా ఉంటుంది, నీకు లోకం మీద మోహం కలుగుతుంది. రాగద్వేషాలు విడిచిపెట్టవు, కామక్రోధాలు విడిచిపెట్టవు, ఏది నిన్ను విడిచిపెట్టదు. లోకాన్ని చూసి నీకు మోహం కలుగుతుంది, లోకాన్ని నువ్వు మోహిస్తావు. అందుకే రమా మహర్షి ఏమన్నాడంటే, మోహము తృప్తి నీ మోహం అనర్చి. నా మీద నేను మోహం విడిచిపెట్టుకున్నాను అరుణాచలేశ్వరుడు, నా గురించి నేను ఆలోచించుకోవటం మానేశాను అరుణాచలేశ్వరుడు, నా స్వార్థం నేను విడిచిపెట్టుకున్నాను అరుణాచలేశ్వరుడు, నా మనస్సు నా దేహం మీద పెట్టాం మానేసి నీ మీద పెట్టాం. ఎవరు? దేవుడు అయినటువంటి నీ మీద పెట్టాం. నీ మీద పెడితే నీ మీద మోహం నాకు పోవటం లేదు. ఆ మోహం ఎప్పుడు పోతుంది అరుణాచలేశ్వరుడు అని అడుగుతున్నాడు రమణేశ్వరం. నేను బ్రాహ్మీ స్థితి పొందాలంటే నీ మీద కూడా నాకు మోహం పోవాలి. నీ మీద మోహం పోతేనే కదా నాకు ఈ బ్రాహ్మీ స్థితి కలగదు. నీ మీద కూడా మోహం పోతేనే ఫైనల్ స్టేట్ నాకు కలుగుతుంది కాబట్టి, అప్పుడు బ్రాహ్మీ స్థితి నాకు కలుగుతుంది కాబట్టి, నిర్వాణ స్థితి నాకు కలుగుతుంది కాబట్టి. అంచేత అటువంటి మోహం ఎప్పుడు పోతుందని మనకు తెలుస్తుంది. మోహం అంటే ఏంటంటే అజ్ఞానం. అజ్ఞానాన్ని పోగొట్టుకోవడం కోసం, ఇగ్నరెన్స్ ని పోగొట్టుకోవడం కోసం మనం ఏమైనా ప్రయత్నం చేస్తున్నాం, మనం ఏమైనా సాధన చేస్తున్నాం. భగవాన్ చెప్పారు, అందరూ గజ ఎత్తగాళ్ళు, అందరూ గజ ఎత్తగాళ్ళు దిగారెట్టిన చెట్లు, ఎవడు గజం కదలటం లేదు. అలా ఉంది మన సాధన చెప్పి. ఎంచేది? మన స్వార్థం చుట్టూరే. మనం పూజ చేస్తున్నాం మన స్వార్థం కోసం, మనం జపం చేస్తున్నాం మన స్వార్థం కోసం, దానాలు చేస్తున్నారు కొంతమంది పరలోకాన్ని ఆశించి. నువ్వు దానాలు చేస్తే, ధర్మాలు చేస్తే నీ గొప్ప లోకాలు రావచ్చు, కానీ మోహం మటుకు నిన్ను విడిచిపెట్టదు. ఎప్పుడు మోహం నిన్ను విడిచిపెడుతుంది? లోపల నీకు బ్రాహ్మీ స్థితి తెలుసుకునే వరకు ఏ జీవుని కూడా మోహం విడిచిపెట్టదు, అజ్ఞానం విడిచిపెట్టదు, బంధం విడిచిపెట్టదు, వాడు నరకం వెంటాడుతుంది. అటువంటి బ్రాహ్మీ స్థితి, అటువంటి ఆనంద స్థితి, అటువంటి చైతన్య స్థితి, అటువంటి శాంతి స్థితి, అటువంటి పరిపూర్ణ స్థితి, అటువంటి పూర్ణ స్థితి, అది నీ హృదయంలోనే ఉంది. ఆ స్థితి నీకు తెలిసే వరకు, నీ బుద్ధికి అందే వరకు, నీ బుద్ధి దాన్ని పట్టుకునే వరకు బయట నువ్వు లోకాన్ని మోహిస్తూనే ఉంటావు. ఈ మోహంలోంచి నువ్వు బయటపడలేవు, అజ్ఞానంలోంచి బయటపడలేవు. ఎప్పటి వరకు బయటపడలేవు? నీకు నిజం తెలిసే వరకు. నిజం ఏది? ఎక్కడుంది? ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఇజ్ విత్ ఇన్ యు, యేసు అన్నాడు. స్వర్గరాజ్యం నీ హృదయంలోనే ఉంది. ఆ స్వర్గరాజ్యం నీకు అందే వరకు నీకు మోహం విడిచిపెట్టదు, నీకు అశాంతి విడిచిపెట్టదు, నీకు దుఃఖం తప్పదు, బాధలు తప్పు, నిజం తెలుసుకునే వరకు అది తప్పదు. అది ఎక్కడుంది నిజం? నీ హృదయంలోనే ఉంది. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ ఏం ప్రాప్త మహ్యతి. ఈ బ్రాహ్మీ స్థితిని ప్రయత్నం చేసి, సాధన చేసి నీ బ్రాహ్మీ స్థితిని నువ్వు పొందు, ఈ యొక్క అఖండ స్థితిని నువ్వు పొందు. ఇప్పుడు నువ్వు పొందలేకపోతే కనీసం మరణించే టైంలో అయినా పొందు. ఇవన్నీ కబుర్లు కాకరకాయలు అనుకోకండి, ప్రతి వరుడు నిజం. ఈ భగవంతుడు చెప్పినటువంటి మాట ప్రతి అక్షరం నిజం, కానీ మనకి నిజం కానిట్టుగా కనిపిస్తుంది. ఒక్కోసారి ఏం చేస్తుంది, మన మనస్సు నమ్మదు, నమ్మినట్టు నటిస్తుంది. కృష్ణుడు చెప్పింది నిజమే, కానీ ఇప్పుడు రానిది మనకు మరణించే స్థితిలో వస్తుందండి. అప్పుడు మనం మనవలు జ్ఞాపకం వస్తారు ఏమండి, లేదా ప్రాపర్టీ జ్ఞాపకం వస్తుంది. మరణించే స్థితిలో మన అందరికి ఏది జ్ఞాపకం వస్తుందంటే, మనకి ఏదైతే నీరెస్ట్, ఏదైతే డీరెస్ట్, ఏదైతే మన హృదయంలో జీవితం పొడిగిన కాపురంలో అదే బుర్రలోకి వచ్చి నా మాట ఏమిటి, నా మాట ఏంటని కూర్చుంటాయి. మన జీవితం పొడిగిన దేని గురించి అయితే కష్టపడ్డాము, దేని గురించి అయితే స్ట్రగుల్ అయ్యాము, ఆ మరణించే టైంలో ఆ ప్రాణం మన ముక్కులోంచి గాలి బయటికి వెళ్ళిపోయే టైంలో మన హృదయంలో ఉన్న గొడవలే మనకి జ్ఞాపకం వస్తాయి. కానీ దేవుడు కానీ, ఆత్మ కానీ, బ్రాహ్మీ స్థితి కానీ మనకి గుర్తుకు రానే రాదు. ఈ శ్లోకం అండి, ఒకసారి చాడ్విక్ గారు చదివారు, ఆయన ఇంగ్లాండ్ లో మేజర్ జనరల్ చేశాడు. తర్వాత చివరి రోజుల్లో రమణస్వామి దగ్గరికి వచ్చాడు. ఈ కృష్ణుడు చెప్పిన స్టేట్మెంట్ ఆయన చదివాడు, ఎంత సటిల్ గా ఉంటుందో సబ్జెక్ట్, ఎంత సటిల్ గా ఉంటుందో మీరు చూడండి. ఆ మేజర్ జనరల్ గారు ఏం చేశారు, ఈ శ్లోకం చదివాడు, చివరి రోజుల్లో భగవంతుని స్మరిస్తే మనం భగవంతుని ఐక్యమైపోవచ్చు కదా అనేటువంటి ఒక స్టేట్మెంట్ కృష్ణుడు చెప్పింది చదివాడు. చదివి ఓ రోజు నా గిరిప్రదక్షిణానికి వెళ్ళాడు. ఈయన వెళుతున్నాడు, నడిచి వెళ్ళిపోతున్నాడు. గిరిప్రదక్షిణ అరుణాచలం, అరుణాచలం, ఆయన మైండ్ అంతా అరుణాచలంతో నిన్ను ఉంది, ఆయన హృదయం అంతా భగవంతుడితో నిన్నుంది. అప్పుడు ఏమనుకుంటున్నాడు, నా హృదయం అంతా భగవంతుడితో నిన్నుంది, కృష్ణుడు గీతలో చెప్పాడు. అంచేది ఇప్పుడు ఎదురుకుండా లారీ వస్తుంది, ఈ లారీ కింద పడి చచ్చిపోతే మోక్షం వచ్చేస్తుంది. చివరి రోజుల్లో కనుక ప్రాణం పోయే టైంలో కనుక భగవంతుని స్మరిస్తే నా స్వరూపం ఇస్తానని భగవంతుడు చెప్పాడు. అంచేది ఇప్పుడు నా మనస్సు భగవంతుని స్మరిస్తుంది, నా శరీరంలో ప్రతి అణువు అణువు కూడా నేను భగవంతుని స్మరిస్తున్నాను, నేను తప్పిస్తాను భగవంతుడి కోసం. ఎదురుగుండా లారీ వస్తుంది, ఈ లారీ కింద పడి చచ్చిపోతే నాకు మోక్షం వచ్చేస్తుంది, ఇంకా ఫర్దర్ గా నేను కష్టపడక్కర్లేదు అనుకున్నాను. లారీ కింద పడి చచ్చిపోదాన్ని ప్రిపేర్ అవుతున్నాడండి, అంటే ప్రిపేర్ అవుతున్నాడు, లారీ కింద పడతానని ప్రిపేర్ అవుతున్నాడండి. ఈ లోపల లారీ వచ్చింది, లారీ వచ్చి దాటించి వెళ్ళిపోయింది. తర్రి దారి వెళ్ళిపోయింది అనుకున్నాడు. తర్వాత ప్రదక్షిణం చేసి వచ్చాడు. వచ్చిన తర్వాత భగవాన్ దగ్గర కూర్చుని, స్వామి స్వామి ఇవాళ మంచి ఆపర్చునిటీ పోయింది అన్నాడు. జీవితంలో అందరికీ అవకాశాలు రావు,
అవకాశం వచ్చిన అవకాశాన్ని ఎవరైతే ఉపయోగించుకున్నాడో వాడు గ్రేట్ మ్యాన్ అవుతాడు.
అవకాశాన్ని జార విడిచిపెట్టుకోకూడదు.
ఏదో పెద్ద అవకాశం అనుకున్నాడు, ఎవడు చాడివి గారు పెద్ద అవకాశం అనుకున్నాడు. స్వామి నాకు ఇవాళ మంచి అవకాశం పోయిందండి. ప్రాణ ప్రయాణ టైంలో ఎవరైతే భగవంతుని స్మరిస్తున్నాడో వాడికి మోక్షం ఇస్తున్నాడు భగవంతుడు చెప్పాడు కదా, అంటే ఈ లారీ కింద పడదాం అనుకున్నాను, ఇంతలో లారీ వెళ్ళిపోయింది, అంటే ఈ అవకాశం పోయింది అని చాడివి గారు భగవంతుడు చెబితే అటువంటి పిచ్చ పనులు ఎప్పుడు చేయొద్దన్నాడు. అయితే కృష్ణుడు చెప్పిన స్టేట్మెంట్ తప్ప, కృష్ణుడు చెప్పినటువంటి స్టేట్మెంట్ కరెక్టే. అయితే రమణ మహర్షి చెప్పిన పాయింట్ ఏంటంటే, లారీ కింద నువ్వు పడదామనుకున్నప్పుడు నీకు దైవ చింతన ఉంది, సరిగ్గా నీ పీకి మేంచి టైర్ వెళ్ళేటప్పుడు మటుకు నువ్వు దేవుడి స్మరణ నీకు ఉండదండి. నువ్వు దేవుని స్మరించు. ప్రాణం పోయేటప్పుడు కదా ఇక్కడ కృష్ణుడు చెప్పింది, ప్రాణం పోయే టైంలో నువ్వు దేవుని స్మరించు. అప్పుడు ఏమి స్మరిస్తావు? నీ హృదయంలో ఏది ఉంటే అదే వస్తుంది పొరలోకి. ఫిలింలో ఏముందో అదే తెర మీద కనిపిస్తుంది. ఫిలింలో లేని తెర మీద ఏమన్నా చూపించగలండి? నీ హృదయంలో లేనిది నీ బుర్రలోకి రాదు. తాత్కాలికంగా నీకు భక్తి ఉండొచ్చు, కానీ మరణించే టైంలో మటుకి నీ హృదయంలో అత్యంత బలీయంగా ఏదైతే ఉన్నాయో అదే నీ బ్రెయిన్లోకి వస్తుంది, దాన్ని స్మరిస్తావు. కానీ నువ్వు మామూలుగా దైవ స్మరణ ప్రాణం పోయే టైంలో ఉండదు. నీ జీవితం పొడిగిన దానికే కృషి చేస్తే నీ దేహాన్ని, నీ మనస్సుని, నీ ధనాన్ని సమస్తము కూడా నువ్వు ఈశ్వరార్పణంగా ఇచ్చి నువ్వు పనిచేస్తే అప్పుడు నీకు ఈశ్వరుడు ఆ టైంలో జ్ఞాపకం వస్తాడు. కానీ మామూలుగా ఏదో మధ్యగణంలో ఆవకాయ మొక్కను అంచుకున్నట్టుగా నీకు ఎక్కడో అరుణాచల శివాన్ని ఎప్పుడూ జ్ఞాపకం వచ్చి, కృష్ణరామాన్ని ఎప్పుడూ జ్ఞాపకం వచ్చేంత మాత్రం చేత అవసాన దశలో నీకు జ్ఞాపకం రాడు. జీవితం పొడిగిన దానికోసం కష్టపడిన వాడికి మటుకే ఆ ప్రాణ ప్రయాణ టైంలో భగవంతుడు స్ఫురణకు వస్తాడు. కృష్ణుడు చెప్పిన స్టేట్మెంట్ కరెక్టే. ఆ బ్రహ్మానుభవం పొందడం కోసం మీరు కష్టపడి పని చేసుకోండి. యానిషా సర్వభూతానం, ఏదైతే జీవులందరికీ రాత్రి, అది స్థితప్రజ్ఞుడికి, జ్ఞానికి పగలక. ఏదైతే భూతములన్నిటికి రాత్రి, ఏదైతే జీవులన్నిటి రాత్రి, జ్ఞానికది పగలక్షణం. ఆత్మ ఉంది మన హృదయంలో, కానీ మనకు ఆత్మదర్శనం ఉందండి ఎవరికైనా? ఆత్మ మన హృదయంలో ఉంది, భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు. ఈ భగవంతుని అనుభవించిన వాడు, ఈ బ్రహ్మానుభూతి పొందినవాడు ఎవరైనా ఉన్నారు? అది ఉంది, కానీ మనకు కనిపించడం లేదు. అంచేది మనకి చీకటి. జీవునికి ఏది చీకటి? ఆత్మ చీకటి. జీవునికి ఏది చీకటి? జ్ఞానం చీకటి. జీవుడికి ఏ జ్ఞానం అయితే చీకటో అది జ్ఞానికి పగలు. మనకు ఆత్మ చీకటి, అది జ్ఞానికి పగలు. అజ్ఞానికి ఏదైతే చీకటో అది జ్ఞానికి పగలు. శిష్యాం జాగ్రత్త భూతాన్ని, అజ్ఞానులకు అందరికీ ఏదైతే పగలో జ్ఞానికి అది రాత్రి. మనకేది పగలండి? సంసారం పగలు. మనకున్న అనుభవం ఏంటి? ఇంద్రియాలకు సంబంధించిన అనుభవం. మన ఇంద్రియాలతో దేవుడు దొరకడు కాబట్టి దేవుడు లేడు అనుకోండి. బయటికి మనకు అనిపించే దేవుడు కల్పన మాత్రం. ఒకసారి రమణ మహర్షి గారిని అడిగారు, బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు, శివదేవుడు వీళ్ళ ముగ్గురు కలిసి మీకు దర్శనమిచ్చి మీరు ఏమైనా కోరికలు కోరుకోమంటే కోరుకుంటారు అని అడిగారు రమణ మహర్షి. రమణ సార్ ఏమని చెప్పారంటే, తప్పనిసరిగా కోరుకుంటారు. ఏమని కోరుకుంటారని అడిగాడు. మీరు ఎప్పుడు కనిపించొద్దని కోరుకుంటారు. బయట మనకు కనిపించే దేవుళ్ళు అందరూ కూడా స్వప్నం మాత్రమే. వాళ్ళు నిజంగా దేవుడు కనిపించారనుకోండి ఎంతసేపు చూస్తారండి? శ్రీరాముడు వచ్చి మీకు కనిపిస్తానుకోండి ఎంతసేపు చూస్తారు? మీ కళ్ళు లాగవా? వాళ్ళు ఎంతసేపు చూస్తారు? ఎప్పుడు మీరు కోరిక అడుగుతారు, ఆయన ఇచ్చేస్తాడు. కోరిక ఎంతకాలం మీరు అనుభవిస్తారు? దేవుడు కనిపించలేదు కనిపించలేదు అనుకుంటారు అనుకోండి, కనిపిస్తే మటుకు అందరూ చూడగలరు. అది కేవలం స్వప్నం మాత్రమే, అది కేవలం బాహ్యమైనటువంటి తలంపు మాత్రమే, అది దృశ్యం మాత్రమే. మీరు దృశ్యాన్ని కూడా దాటాలి. మీ దేహం మీరు కానప్పుడు దేవుడి దేహం దేవుడు ఎలా అవుతాడు? అంతేదా, ఏది సంసారం? మనకి ద్వైతమైనటువంటి అనుభూతి ఉంది. రాగం అంటే ఏమిటో తెలుసు, ద్వేషం అంటే ఏమిటో తెలుసు, అసూయ అంటే ఏమిటో తెలుసు, కామం అంటే ఏమిటో తెలుసు, క్రోధం అంటే ఏమిటో తెలుసు, ఇవన్నీ మనకు తెలుసు, ఇవన్నీ మనకు పగలు. కానీ జ్ఞానికి మటుకు ఇదంతా రాత్రి అంట. ఏది రాత్రి? జ్ఞానికి రాగం అంటే తెలియదట, ద్వేషం అంటే ఏంటో తెలియదట, అసూయ అంటే ఏంటో తెలియదట, కామం అంటే ఏమిటో తెలియదట, క్రోధం అంటే ఏమిటో తెలియదట. ఇవన్నీ విడిచిపెట్టేసిన వాడే జ్ఞానం అవుతాడు. అంచేది మనకేదైతే పగలో అది జ్ఞానికి రాత్రి. అంచేది జ్ఞాని స్థితి అటువంటిది, అజ్ఞాని స్థితి ఇటువంటిది. అంచేది జ్ఞానికి ఏది పగలు? ఆత్మ పగలు, అది అజ్ఞానికి రాత్రి. అజ్ఞానికి ఏది పగలు? సంసారం పగలు, అది జ్ఞానికి రాత్రి. సంసారం అంటే దేహానికి సంబంధించిన సంసారం అనుకుంటున్నాం. సంసారం అంటే ఇది కాదు, నువ్వు జన్మించటం, శరీరం పెరగటం, మళ్ళీ మరణించటం, మరణించిన తర్వాత తిరిగి జన్మించటం, అది సంసారం. అది రమణ మహర్షి గారు చెప్పారు, దేహాలు మారతాయి, ఊళ్ళు మారతాయి, సంసారాలు మారతాయి, భర్తలు మారతారు, పిల్లలు మారతారు, పరిసరాలు మారతాయి, ఊళ్ళు మారతాయి. కానీ నువ్వు మారణించే అహంకారం అది అలాగే ఉంటుంది. అహంకారం అనే సమస్యని పరిష్కరించకుండా ఎన్ని సమస్యలు పరిష్కరించుకున్నప్పటికీ అది ఒకటి లేని సున్నది. సత్య జ్ఞానము లేని ఈ జన్మ ఫలం ఏమి? నువ్వు ట్రూత్ ఏంటి నీకు తెలియనప్పుడు, నీ హృదయంలో ఉన్న సత్యం నీకు తెలియనప్పుడు, నువ్వు జ్ఞానాన్ని చూచేనప్పుడు, జ్ఞానాన్ని నువ్వు అర్థం చేసుకోలేనప్పుడు, నువ్వు 100 ఏళ్ళు బతికినా, 200 సంవత్సరాలు బతికినా, ఎంత లాంగ్ లైఫ్ నువ్వు జీవించినప్పటికీ సత్యం అంటే ఏమిటో నీకు తెలియనప్పుడు, జ్ఞానం అంటే ఏమిటో తెలియనప్పుడు నువ్వు ఎంతకాలం జీవించినా ప్రయోజనం లేదు. ఒకవేళ నువ్వు సత్యాన్ని తెలుసుకోకుండా ఈ భగవంతుడు చెప్పినటువంటి బ్రహ్మానుభవం, ఈ నిర్వాణ స్థితి, ఈ ఎటర్నల్ స్టేట్ ఇవి నువ్వు అర్థం చేసుకోకుండా జీవితంలో ఏదో సాధించాను, నేను చాలా గ్రేట్ మ్యాన్ అయ్యాను నువ్వు అనుకోవచ్చు. కానీ నువ్వు ఒకటి తెలుసుకున్నావు. కానీ స్వప్నంలో నాకు ఒక 100 కార్లు ఉన్నట్టు స్వప్నం వచ్చిందనుకోండి, లేదా నేను 10 కోట్లు సంపాదించినట్టు స్వప్నం వచ్చిందనుకోండి, నాకు తెల్లారి లేచిన తర్వాత నేను పోటీస్తున్నాను ఎవరితో చెబుతానండి? ఇంకే దాని అబద్ధం అని తెలుసుకో. అంటే నువ్వు ఎన్ని సాధించినప్పటికీ, ఎంత అచీవ్ చేసినప్పటికీ ఈ బ్రాహ్మీ స్థితి పొందిన తర్వాత తెలుస్తుంది. ఏమని తెలుస్తుంది అంత అబద్ధం?
షేక్స్పియర్ డ్రామాలు అనిపిస్తాడు, యూఆర్ సచ్ స్టఫ్ అది డ్రీమ్ సార్ మీద.
అంచేత నీ బ్రాహ్మీ స్థితి పొందకుండా నువ్వేది సాధించినప్పటికీ అది స్వప్నంతో సమానం. అందుచేత మీరు జ్ఞానం కోసం అన్వేషిస్తే మామూలుగా మీకు రావాల్సినటువంటి కోరికలు మామూలుగా ఫుల్ఫిల్ అవుతూనే ఉంటాయి. అంచేత మీ ఎయిమ్ మట్టికి జ్ఞానం మీద, భగవంతుడి మీద, సత్యం మీద పెట్టుకోవలసిందిగా భగవంతుడు మరొకసారి చెబుతున్నాడు. జాయతో విషయాన్ని పంస సంగస్తేషూపజాయతే సంగాస్తం జాయతే కామ కామాత్ క్రోధోభి జాయతే క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఈ గాంధీ గారికి 2 ఫేవరెట్ శ్లోకాలు. ఎవరైతే నిరంతరం లోకంలో విషయాన్ని స్మరిస్తూ ఉంటాడో వాడికి దాని మీద ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి కలిగిన తర్వాత కామం కలుగుతుంది. ఏంటి దాన్ని పొందాలి, ఆ వస్తువును పొందాలనే కామం కలుగుతుంది. కామం కలిగిన తర్వాత కోపం కలుగుతుంది. కోపం కలిగిన తర్వాత అవ్యక్తం మోహం కలుగుతుంది, అంటే అజ్ఞానం కలుగుతుంది. అవ్యక్తం కలిగిన తర్వాత మరుపు వచ్చేస్తుంది, మాటమాటికి మరుపు వచ్చేస్తుంది. మరుపు వచ్చేసిన తర్వాత ఇది మంచి ఇది చెడ్డ, యూ మస్ట్ ప్రాక్టీస్ డిస్క్రిమినేషన్ బిట్వీన్ గుడ్నెస్ అండ్ బ్యాడ్నెస్. అలా ప్రాక్టీస్ చేయగా చేయగా ఏమవుతుందంటే అది విడిపోతుంది, మన మనస్సు విడిపోతూ ఉంటుంది. అది ప్రాక్టీస్ చేయాలి కామం వల్ల. అలా ప్రాక్టీస్ చేసి బుద్ధి పోతుంది. అంటే విషయాలను కనుక నువ్వు స్మరిస్తే కామం పడుతుంది, కామంలోంచి కోపం వస్తుంది, కోపంలోంచి మోహం వస్తుంది, మోహంలోంచి మరుపు వస్తుంది. మరుపు ఎప్పుడైతే వచ్చిందో బుద్ధి నెమ్మదిగా నాశనం అయిపోతుంది. బుద్ధి నాశనం అయ్యే కొలిది తెలివి నాశనం అవుతుంది. తెలివి నాశనం అయ్యే కొలిది క్రమేణా ఆ మనిషి పూర్తిగా పాడైపోయి ఈ లోకానికి పనికిరాడు, పరలోకానికి పనికిరాడు. ముఖ్యమైన పురుషార్థమైనటువంటి, ప్రధాన పురుషార్థమైనటువంటి మోక్షానికి పనికి రాకుండా పోతాడు. కృష్ణుడు చెప్పినటువంటి ఈ శ్లోకాలని మహాత్మా గాంధీ నిరంతరం స్మరిస్తూ ఉండేవాడు. ఇక్కడ భగవంతుడు చెబుతున్నాడు, వేత రాగ భయ క్రోధ, రాగాన్ని విడిచిపెట్టు, భయాన్ని విడిచిపెట్టు, క్రోధాన్ని విడిచిపెట్టు. ఇవన్నీ విడిచిపెడితే నువ్వు యోగం అవుతావు. మనం ఏం చేస్తాం, కర్మఫలాన్ని గురించి ఆలోచిస్తాం, కర్మ మానేస్తాం. భగవంతుడు ఏం చెబుతున్నాడు, నువ్వు పని చెయ్యి, ఫలితం గురించి ఆలోచించవు. ఇంకేత ఆలోచించద్దు, నీ చేతిలో పని ఉంది, ఆ పని చెయ్యి. పని యొక్క ఫలితం నా చేతిలో ఉంది, నా చేతిలో ఉన్న దాని గురించి నువ్వు ఆలోచించకు. నీ చేతిలో ఉన్న పని నువ్వు చెయ్యి, నా చేతిలో ఉన్న పని నేను చేస్తాను. నువ్వు ఎంతకాలం అయితే ఉన్నావు అంతకాలం పని విడిచిపెట్ట, ఫలితం గురించి ఆలోచించకు. ఇంకేది ఆలోచించొద్దు, కర్మ ఫలితం నా చేతిలో ఉంది, నేను ఇస్తాను. అంటే కర్మ ఫలితం గురించి నేను ఆలోచించొద్దు అని చెబుతున్నాను కాబట్టి మొత్తం కర్మే మానేయి. పని దేవుడే, పనిని గౌరవించు, పనికి దూరం అవ్వద్దు. ఒకసారి స్వామి వివేకానందులు లాహోర్లో మాట్లాడుతున్నాడు, ఆ ఐక్య భావం, ఆ యూనిటీ అది చూడండి. స్వామి వివేకానంద సార్ లాహోర్లో మాట్లాడుతున్నాడు, ఇందాక చెప్పుకున్నాను చూడండి, రామతీర్థ అప్పుడు స్టూడెంట్ ఆయన మ్యాథమెటిక్స్ ఎంఏ చేస్తున్నాడు. అప్పుడు వివేకానంద యొక్క ఉపన్యాసం సంతోషం పట్టలేక, ఎవరు రామతీర్థ సంతోషం పట్టలేక ఆయన దృష్టి వాసి అప్పటికప్పుడు తీసేసి వివేకానంద జేబులో పెట్టాడు. మీకు ప్రజెంటేషన్ ఇస్తున్నాను, ఈ వాచ్ మీరు తీసుకోండి. వివేకానంద ఏం చేసాడు, ఆ వాచ్ తీశాడు. చాలా బాగుందన్నాడు. అబ్బాయి ఎంత మంచి గడియారం, ఎక్కడి నుంచి తెప్పించారు అన్నాడు, ఇంపోర్టెడ్ అన్నాడు. ఆ వాచ్ గురించి 2 మినిట్స్ మాట్లాడు, ఎంత గొప్పగా ఉంది వాచ్. రామతీర్థ పొంగిపోతున్నాడు, మంచి గొప్ప ప్రజెంటేషన్ ఇచ్చేవాడు. అబ్బాయి వాచ్ అంతా చూసి వివేకానంద ఏం చేశాడు, రామతీర్థ జేబులో పెట్టించాడు వాచ్. స్వామి మీకు ప్రజెంటేషన్ ఇచ్చాయి, మళ్ళీ తిరిగి నా జేబులో పెట్టేస్తున్నాడు అంటే వాచి నాదే, నీ జేబులో నేను దాచుకుంటున్నాను. వాచి నాదే కానీ నీ జేబులో నేను దాచుకుంటున్నాను. అది అటువంటి ఐక్య భావన, అటువంటి ఆత్మభావన కనుక వస్తే తప్పనిసరిగా యూనిటీ వచ్చేస్తుంది. అటువంటి భావన రావాలి. అది రామకృష్ణ పరమహంస లాస్ట్ 10 మినిట్స్ లో, లాస్ట్ డేస్ లో, కాశీపూర్ లో, కలకత్తాలోని కాశీపూర్ లో అని క్యాన్సర్ వచ్చి మధ్య కూడా లోపలికి వెళ్ళేది కాదు. అప్పుడు ఐక్య భావన చూడండి, ఆ యూనిటీ చూడండి, సమాజం మీద ఉన్నటువంటి ఆ ప్రేమ భావన, ఆ లవ్, ఆ ఎఫెక్షన్ అది చూడండి. అప్పుడు ఒక డిసైపుల్ రామకృష్ణుడి యొక్క డైరెక్ట్ డిసైపుల్స్ లో మాట అన్నది, స్వామిజీ మేము ఇంతమంది శిష్యులు ఉన్నాం, మీ కంఠంలో నుంచి కొంచెం మధ్యకి కూడా పంపలేకపోతాం. మేము అందరు ఉండి ఏం చేసి మీకు సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రూపాయలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, మీకు ఏ వస్తువులు కావాలంటే అవి తెచ్చివ్వగలం. ఇంత బలగా ఉండి మీకు మజ్జిగ కూడా లోపలికి పంపలేకపోతున్నాం. గురుదేవ్, ఏ ఠాకూర్, దేశంలో ఎంతమంది భక్తులు ఉన్నారు నీకు, నీకు మజ్జిగ పంపలేకపోతున్నాం అని డిసైపుల్, డైరెక్ట్ డిసైపుల్ రామకృష్ణుని పరిగ్రహించినప్పుడు రామకృష్ణుడు అన్నాడు, ఇది చిరకాలం కలకాలం మనం జ్ఞాపకం. ఎంతకాలం అయితే మన ముక్కులో గాలి తిరుగుతూ ఉంటుందో అంతకాలం ఈ మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రపంచంలో ఈ దేశంలో అనేక మంది అనేక నోళ్ళ ద్వారా తింటున్నారు, ఈ నోరే తినాలా? ఏ ఇమ్మొత్తల వైరస్ చూడండి, అహం వైశ్వానరూభోత్వ ప్రాణినాన్ దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచాంజన్ చతుర్విధం. అందరిలో ఉండి తినేవాడు నేనే, నేనే ఆ చైతన్య పురుషుణ్ణి, నేనే ఆ జఠరాగ్ని, అన్నం జీర్ణింపజేసేవాడు నేనే అనేటువంటి ఆ ఆత్మభావన ఎవరికైతే ఉందో వాడు ద్వేషించగలడా, వాడు ప్రేమించగలడా? ఉండలేడు. సోదర మహాశయరా, అజ్ఞాని ద్వేషించకుండా ఉండలేడు, అజ్ఞాని కామించకుండా ఉండలేడు, జ్ఞాని ప్రేమించకుండా ఉండలేడు.
అదే అజ్ఞానికి జ్ఞానికి ఇచ్చాడు.
ఎంతకాలమైతే రాగం ఉందో, ఎంతకాలమైతే భయం ఉందో, ఎంతకాలమైతే నీ కోపం ఉందో, అంతకాలం నువ్వు నరకానికే వెళ్తావు. నువ్వు నరకానికి వెళ్తావు కాబట్టి, నువ్వు పాడైపోతావు కాబట్టి, నీ ఉజ్వల భవిష్యత్తు కోసం, నీ మంచి కోసం, నీ మోక్షం కోసం, నీ హ్యాపీనెస్ కోసం, నీ పీస్ కోసం అంటే నువ్వు తప్పనిసరిగా రాగాన్ని విడిచిపెట్టు, భయాన్ని విడిచిపెట్టు, క్రోధాన్ని విడిచిపెట్టు. ఈ విడిచిపెట్టి నువ్వు ముందవుతావు, ఈ విడిచిపెట్టి నువ్వు జ్ఞానం అవుతావు. మధ్వాచార్య వారు ఏం చెప్పారంటే, ఏమయ్యా రాగాన్ని పొమ్మంటే పోతుందా, భయాన్ని పొమ్మంటే పోతుందా, ద్వేషాన్ని పొమ్మంటే పోతుందా, అవన్నీ పోవు, భక్తి అనే పులి నువ్వు దగ్గర పెట్టుకో, ఈ మేకలన్నీ పోతాయన్నాడు. ఎక్కడైతే పులుందో పులుని చోటుకి మేకలు రావు, గొర్రెలు రావు. అదేవిధంగా ఈ భక్తి అనే టైగర్ని, ఈ భక్తి అనే సింహాన్ని, భక్తి అనే పులిని నీ దగ్గరికి పెట్టుకో, ఈ రాగద్వేషాలనే మేకలు, ఈ కామక్రోధాలని గొర్రెలు, ఈ దరిదాపులు రావు, అట్లంటే ఈ బయటికి పోతాయి. చెడు స్నేహం వద్దు, నీకు అవసరమైతే పెద్ద పులు మూట్లైన పులు పోతే దేహం పోతుంది, కానీ చెడ్డ సహవాసాలు మటుకు చేయొద్దని మధ్వాచార్యులు చెప్పాడు. ఇంకా చెడ్డ సహవాసాలు కనుక చేస్తే ఈ ఫ్రెండ్షిప్లు ఎప్పటికైనా చాలా ప్రమాదం, బ్యాట కంపెనీ చాలా ప్రమాదం. ఈ ఫ్రెండ్షిప్లు, ఈ షిప్ ఎప్పుడు ఈ ఫ్రెండ్ను ముంచేసింది. అందుచేత ఏమిటంటే చాలా జాగ్రత్తగా మంచి వాళ్ళతో స్నేహాలు చేయాలి, కనిపించిన పుస్తకాలు చదవకూడదు, మంచి పుస్తకాలు సెలెక్ట్ చేసుకోవాలి, గుడ్ పీపుల్తో స్నేహాలు చేయాలి, గుడ్ బుక్స్ చదవాలి, ఐడియాస్, మంచి మంచి ఐడియాస్ పెట్టుకోవాలి. అన్ని ఐడియాస్ మనం ఎక్కువ చేయలేకపోవచ్చు, కానీ కొన్ని ఆదర్శాలు పెట్టుకుంటే, కనీసం ఒక ఆదర్శం పెట్టుకుంటే, ఆదర్శం కోసం మనం జీవితం అంతా జీవిస్తే ఏదో కొంతవరకైనా మనం ఎచ్చు చేయగలం. భగవంతుడు వాసుదేవుడు చెబుతున్నాడు, రాగాన్ని విడిచిపెట్టు, భయాన్ని విడిచిపెట్టు, క్రోధాన్ని విడిచిపెట్టు, అప్పుడు నీకు స్థిత ప్రజ్ఞత్వం వస్తుంది, నీ బుద్ధి స్థిరపడుతుంది, నీ బుద్ధిలోని వ్యావరింగిపోతుంది. అంటే దుఃఖేశ అనుద్విగ్న మానహ, సుఖయితి విగత స్పృహాత్. అంటే నాకు సుఖం కావాలి, సుఖం కావాలి నువ్వు కోరుకోకు, ఎప్పుడైనా దుఃఖం వస్తే యావరించుకోకు, నీ నోటర్లుగా ఉండు. సుఖం వస్తే నువ్వు పొంగిపోకు, నాకు సుఖం వచ్చిన సుఖం వచ్చిన నువ్వు పొంగిపోకు, దుఃఖం వస్తే కుంగిపోకు, నీకు సుఖం వచ్చిన దుఃఖం వచ్చిన నువ్వు సమానంగా చూసుకోవాలి, అది అలవాటు చేసుకోవాలి. అదే భక్తి యొక్క లక్షణం. నువ్వు బ్యాలెన్స్ తప్పకూడదు, నీ హృదయం ప్రశాంతంగా ఉంచుకోవాలి. శాంత చిత్తం చాలా ముఖ్యం. ఏది ప్రసాదం, మన మనస్సు యొక్క శాంతి నిజంగా ప్రసాదం. ఎవరికైతే మనస్సు అనే శాంతి, ఈ ప్రసాదం ఎవరికైతే దొరికిందో వాడే తప్పనిసరిగా మోక్షాన్ని పొందుతాడు. నీకు శాంతి లేనప్పుడు నీ ఐశ్వర్యం కానీ, నీ అధికారం కానీ, నీ హోదాలు కానీ నువ్వు సుఖపెట్టగలవా? శాంతి లేనప్పుడు సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? ఆరోగ్యం ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా నువ్వు శాంతి లేకపోతే సుఖపడవు. నిర్మలమైన మనస్సే దేవుడు. సోదర మహాశైలరా, సోదర మహాశైలరా, ఒక మనిషి పాపంతో పోరాడాలంటే, ఒక మనిషి చెడుతో పోరాడాలంటే నీ చుట్టాలు సహాయం చేయలేరు, నీ స్నేహితులు సహాయం చేయలేరు, నీ బ్యాంక్ అకౌంట్లు సహాయం చేయలేరు, ఎవరు సహాయం చేయలేరు, ఎవరు చేస్తారు? నీ హృదయంలోని శాంతి వల్ల మీరు పాపంతో పోరాడారు. అంటే శాంతి చాలా ముఖ్యం. శాంతి లేకపోతే నువ్వు పాపంతో పోరాడలేవు. ఏమంటే ఏదైనా విషయం కొంచెం ఆలోచిస్తారు, ఏమని ఏం ఆలోచిస్తామండి, జీవితం పొడిగిన శాంతి లేదని అంటారు. అంటే శాంతి లేకపోతే మీరు దేనితో పోరాడలేరు? చదువు కావాలన్నా శాంతి ఉండాలి, ఇంద్రియాలను జయించాలన్నా శాంతి ఉండాలి, మనసును జయించాలన్నా శాంతి ఉండాలి. అంటే శాంతిని చేతితో పట్టుకుంటేనే మనం పాపంతో పోరాడగలం, చెడ్డతోటి పోరాడగలం, దోషంతో పోరాడగలం, కానీ శాంతి లేకుండా ఏం పోరాడలేము. అంటే శాంతి చాలా ముఖ్యం. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. కోరికలన్నీ ఎక్కడ ఉంటాయి? ఆత్మలో ఉండు, మనస్సులోనంటే భగవంతుడు చెబుతున్నాడు, జ్ఞాపకించుకోండి. మాకేదన్నా కోరిక ఉందంటే మీ మనస్సులో ఉంది, మీ హృదయంలో లేదు, మీ ఆత్మలో లేదు. కోరిక మనిషికి వచ్చిందని మనస్సులోంచి వస్తుంది, కానీ ఆత్మలోంచి లేదు. భగవంతుడు ఎవరు? ఆత్మ. అంచేది నాకు ఈ కోరిక ఉందంటే మీ మనస్సులోంచి వస్తుంది. అంచేది మనస్సులోనే కోరికలన్నీ ఉన్నాయి. అంచేది మనస్సులో కోరికలు ఉన్నంత కాలం అది కదులుతూనే ఉంటుంది. ఒకసారి రమణ మహర్షి గారిని అడిగారు, ఏమండి మా మనస్సు ఆగమంటే ఆగటం లేదని. అప్పుడు రమణ మహర్షి గారు ఏమన్నారంటే, మీ మనస్సును ఆగమంటే ఆగటం లేదు, నా మనస్సును కదలమంటున్నాను, అది కదలమంటే కదలటం లేదు. ఆయన మనస్సును అడుగుతున్నారట రమణ మహర్షి గారు, ఓ మనస్సు కదులు కదలండి, ఎప్పుడు ఎలా పడి ఉంటారంటే కదలండి, అది కదలమంటుంది. ఇంకా అది డిజైర్. మన మనస్సు గాఢ నిద్రలో ఆగమంటే ఆగుతుంది, కానీ ఈ లోపల రాగదు. పొద్దున మొదలు తెల్లారుజాము మనం లేచి మొదలు రాత్రి పడుకునే వరకు దీంతో ఎంత కష్టమో, ఎన్ని గొడవలు తెచ్చి పెడుతుంది. పైగా అనవసరం మాటలు మాట్లాడుతుంది, అనవసరం గొడవలు తెచ్చి పెడతా ఉంటుంది, దేశంలో గొడవ అంతా నిల్లుకుంటుంటుంది. నీతో బాధపడలేకపోతాను, ఆత్మను తెలుసుకోమంటే ఆత్మ దగ్గరికి అది వెళ్ళదు, వీరికి అది ఉండవేమని భయం ఉంటుంది. అంటే ఆత్మను తెలుసుకోవడానికి మనస్సు ప్రయత్నం చేయదు. ఢిల్లీలో ఏం జరుగుతుంది, హైదరాబాద్ లో ఏం జరుగుతుంది, భీమాలాన్ని ఏం జరుగుతుంది, ఎల్లమ్మకు పురుడు వచ్చిందా, పుల్లమ్మకు పురుడు వచ్చిందా, ఇటువంటి గొడవలు చెప్పమంటే చెప్పు. సైన్స్, రాజకీయాలు ఎన్ని గొడవలు నెల్లుకోమంటే నెల్లుకుంటుంది, కానీ నువ్వు ఎవరు, నువ్వు ఎక్కడ పుట్టావు, నీలో ఆలోచనలు వస్తున్నాయి, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, నీ బయోగ్రఫీ ఏమిటి, నీ డేటా ఏమిటి, అసలు నీ స్వరూపం ఏమిటి, నువ్వు ఇంత దుఃఖం తీసుకొస్తున్నావు, నువ్వు ఎక్కడ పుట్టి ఎక్కడి నుంచి వస్తున్నావు, నీ గొడవలు ఏంటో తేల్చంటే. ఇప్పుడు మనసు చెబుతున్నట, నీకు ప్రపంచంలో గొడవలు నీకు సంపాదించి పెడతాను, డబ్బు సంపాదించి పెడతాను, కావలసింటే గౌరవం సంపాదించి పెడతాను, విద్య సంపాదించి పెడతాను, క్వాలిఫికేషన్ సంపాదించి పెడతాను, నా జోలికి మటుకు రాకంటున్నాడు. దాని ఎగ్జిస్టెన్స్ అది పోగొట్టుకోవడానికి ఇష్టపడదు. అంటే ఎవరైతే మనస్సును జయిస్తాడు వాడే మహాత్ముడు, దేశాలను జయించిన వాడు మహాత్ముడు కాదు. ఎవరైతే తన మనస్సును జయించాడు వాడే మహాత్ముడు. ఆత్మడు అవుతాడు. ఈ మనసు చూసారు ఎంత ట్రిక్. ఈ మనసుకున్న క్యారెక్టర్ దేనీ లేదు, ఒక గాడ్ని కూడా క్రియేట్ చేసేసింది. రమా మహర్షి గారు మాట చెప్పారు, వ్యవసాయ మరణించేటప్పుడు వ్యవసాయ విషయాలు స్మరిస్తారు. లేకపోతే ప్లేడర్ ప్లేడర్ సంబంధించిన విషయాలు, లిటిగేషన్ గురించి ప్లేడర్ ఆలోచన చేసి, అదే డాక్టర్ మెడిసిన్ గురించి ఆలోచన. ఈ భక్తుడు ఏం చేస్తాడు, దేవుడి గురించి, రాముడు లేకపోతే కృష్ణుడు లేదా యేసుక్రీస్తు దేవుడి గురించి కూడా ఆలోచిస్తాడు. ఆలోచించేవాడు ప్లేడర్లో ఉన్నాడు, ఆలోచించేవాడు డాక్టర్లో ఉన్నాడు, ఆలోచించేవాడు భక్తుడిలో ఉన్నాడు, ఆలోచించేవాడు నాస్తికుడిలో ఉన్నాడు, ఆలోచించేవాడు ఆస్తికుడిలో ఉన్నాడు, అందరిలోనూ ఆలోచించేవాడు ఉన్నాడు. ఈ ఆలోచించేవాడు ఎవడు, ఈ జపం చేసేవాడు ఎవడు, వాడు ఆరా ఎప్పుడైనా తెలుసుకున్నా, సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, వాడి గురించి ఎప్పుడూ ఆలోచించు, ఆలోచిస్తున్నాడు రైట్. ఆలోచించేవాడు ఎవడు, ఆడు ఎక్కడి నుంచి వస్తున్నాడు, నీ లోపల నుంచి వస్తున్నాడా బయట నుంచి వస్తున్నాడా, నీ లోపల నుంచి వస్తున్నాడు వాడి సోర్స్ ఏమిటి, వాడి సోర్స్ లేకుండా వచ్చాడా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏదో ప్లేస్ నుంచి వచ్చారు. అయితే అదేవిధంగా వాడి సోర్స్ ఏమిటి, అది ఏ మూలలోంచి వచ్చాడు, అది నువ్వు అన్వేషించు. కానీ మాస్టర్ ఉంటుందట, నువ్వరే గొడవలు ఎన్నైనా చెప్పు, మేళ కట్టమంటే మేళ కడతాను, రోడ్లు ఏమంటే రోడ్లు వేస్తాను, స్వర్గానికి తీసుకెళ్ళమంటే స్వర్గానికి తీసుకెళ్తాను, రాముని ఆరాధించుకుంటే ఆరాధిస్తాను, నా పుట్టుక చోటు ఎక్కడ ఉందో బట్టి నువ్వు వెతక్కు, ఏం చేయాలి, నా పుట్టుక చోటు వెతిక ఉంటే నేను పత్తా లేకుండా పోతాను, నా ఎగ్జిస్టెన్స్ పోతుంది అని చెప్పి నా జోలికి రావద్దు. అందుచేత మనసు జోలికి ఎవడు వెళ్ళదు. చూసారు మనసు అంటే ఎంత ఇష్టం, ఎవరైనా పొగిడారనుకోండి, పొగిడి కుర్చీ పట్టుకుని ఉబ్బిపోతాను, మీరందరూ ఏదైనా విమర్శించారనుకోండి, విమర్శించి ఇలా కుంగిపోతాను. ఇదంతా ఎవరు, ఎందుకు గైడ్ అంటే ఎవరు చేస్తున్నారు, ఇదంతా మనస్సు చేస్తుంది. లోకాలు సృష్టించింది ఎవరు, మనస్సు. దేవతలను సృష్టించింది ఎవరు, మనస్సు. ఈ పుణ్యపాపాలని ఏ పరిధిలో ఉన్నాయి, మనస్సు యొక్క పరిధిలో ఉన్నాయి. ఎవరైతే మనస్సును జయించలేడో వాడు ప్రకృతిని కూడా జయించలేడు, ఎవరైతే మనస్సును జయించలేడో వాడు సంసార చక్రం నుంచి బయటపడలేడు. అంటే మనస్సు ఎక్కడ ఉంది, అది నీ లోపల ఉంది, నీ లోపల ఉంది కాబట్టి దాని సోర్స్ కూడా నీలో ఉంది, దాని సోర్స్ తెలుసుకునే వరకు అది నిన్ను విడిచిపెట్టదు. అంటే దాని సోర్స్ తెలుసుకోమని పరమాత్మ భగవంతుడు చెబుతున్నాడు. అంటే దాని సోర్స్ తెలుసుకోవాలంటే మంచి వారితో స్నేహం చెయ్యి, మంచి పుస్తకాలు చదువుకో, ఫుడ్లో లిమిటెడ్ గా ఉండాలి, యాక్టివిటీలో ఒకరు లిమిటెడ్ గా ఉండాలి, ఏ పనిలో కొన్ని అతిగా ఉండకూడదు, మోడరేట్ గా ఉండాలి, మితంగా ఉండకూడదు, బాగా అతిగా ఉండకూడదు. కృష్ణుడు చెప్పాడు ఎంత బ్యాలెన్స్, యుక్తాహార విహారస్, మితంగా తినమనలేదు, అతిగా తినమనలేదు. యుక్తాహారం అంటే యుక్తంగా తిను. నీ శరీరానికి ఏది పడుతుంది, ఏది పడదు, ఎంతవరకు నీ డైజెస్ట్ అవుతుంది, జీర్ణం అవుతుంది, అంతవరకు నీ శరీర తత్వాన్ని అర్థం చేసుకుని నీ శరీర ఆరోగ్యానికి ఏది పడుతుందో అదే తింటూ నీ యొక్క దేహానికి సంబంధించిన పనులు చేసుకుంటూ వ్యవహారం విషయంలో ఎదుటివాడి మీద డిపెండ్ అవ్వకుండా నీ సంసారం నువ్వు జాగ్రత్తగా చూసుకుంటూ మిగతా కాలానంతా నన్ను తెలుసుకోవడానికి నువ్వు ఇచ్చు. ఆత్మను తెలుసుకున్న వాళ్ళకి ఫర్ దెమ్ ది కామ్, ది లైట్, ది పవర్, ది బ్లిస్, ది ఫ్రీడమ్, ది వైడ్నెస్, ది హైట్స్ ఆఫ్ knowledge and the seas of ananda.